ఆత్మ బంధువుగా
మనకు మనస్సు నుంచేపు రూపం ఆకర్షిస్తుంది. మనస్సుని రూపం ఆకర్షించే శక్తి ఉంది మనస్సుకి. మనస్సును దాటి చైతన్యంలోకి ఆత్మలోకి వెళితే అప్పుడు రూపాలు మనం ఆకర్షించు, నామాలు ఆకర్షించు. కానీ మనస్సు నుంచేపు అది అంతరిస్తున్న రూపం చూస్తాం అనుకోండి, మన మనస్సు ఆకర్షించబడుతుంది. మనకి ఎవరు ఇష్టమైతే ఆ దేవుని ఆరాధించుకోవచ్చు. అంటే ఈయన అన్నిటికీ ఆరాధన ఎందుకంటే, పూజ ఎందుకంటే, ఉపాసన ఎందుకంటే, మనం పవిత్ర రావటం కోసం. ఏదైనా ఉద్యోగానికి వెళ్ళేప్పుడు మనకి క్వాలిఫికేషన్ ఉందో లేదో చూస్తారు. అలాగే ఈశ్వరుడు మనకు మోక్షలక్ష్మి, ఈశ్వరుడు మనకి మోక్షలక్ష్మిని ప్రసాదించే ముందు మనకు ఎంతవరకు అర్హత ఉంది, మనకు ఎంతవరకు యోగ్యత ఉంది, మనం ఎంతవరకు పవిత్రం అని ఇవన్నీ ఈశ్వరుడు చూస్తాడు. ఈశ్వరుడు అన్నీ చూడకుండా మనకు మోక్షలక్ష్మిని ప్రసాదించడు. మన వివేకాన్ని ఎప్పుడూ కాపాడుకోవాలి. మన ప్రతి క్షణం కూడా మనం కాపాడుకోవాల్సిన వివేకాన్ని, మన తెలివితేటలు మనం కాపాడుకోవాలి, మన విచక్షణ జ్ఞానాన్ని కాపాడుకోవాలి, మన వివేకాన్ని ఎప్పుడు కాపాడుకోవాలి. ఏ క్షణంలో మనం వివేకం వదిలేసామో ఆ క్షణంలో ప్రమాదంలో పడతాం. అంటే వివేకవంతుడు వివేకం లేనివాడు. అంటే వివేకవంతుడు అంటే నామరూపాలకి ఆధారంగా అధిష్టానంగా ఉన్న చైతన్యాన్ని దర్శిస్తూ ఉంటాడు. వాడు నామరూపాలలో పడడు. మనం తినే ఆహారంలో కూడా ఇది తినవచ్చు, ఇది తినకూడదు, ఇది మన ఒంటికి సరిపోతుంది, ఇది మన ఒంటికి పడదు, ఈ మాట మాట్లాడవచ్చు, ఈ మాట మాట్లాడకూడదు, ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు అనేటువంటి అది ఉంటే ఆ విధి నిషేధం అన్నీ మనకు చక్కగా తెలుస్తుంటాయి. ఆ వివేకాన్ని కనుక కాపాడుకుంటుంటే ఒకటి మీరు గుర్తుపెట్టుకుని, మన చైతన్య స్థాయి పెరుగుతుంది. చైతన్య స్థాయి పెరగకుండా మా ఉదయం నిషేధం కాదు. జీవితంలో చైతన్య స్థాయి పెంచుకోవడానికే మనకు సాధన యొక్క ఆ ప్రయోజనం. అంటే సాధన ఒకటే చేస్తే సిద్ధంగా ఉన్న వస్తువు మనకు తెలియదు. సాధన చేస్తూ ఉండాలి, కాలం కలిసి రావాలి, ఈశ్వరుడు అనుగ్రహం ఉండాలి. మన తెలివితేటలు ఒకటే సరిపోవు, మన ప్రయత్నం ఒకటే సరిపోదు. ఈశ్వరానుగ్రహం కనుక ఉంటే అప్పుడు మనం మోక్షానికి పొందటానికి అర్హత పొందుతాం, ఈశ్వర స్వరూపాన్ని పొందుతాం. ఈశ్వరుడు యొక్క అనుగ్రహం లేకుండా ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని మనం పొందలేము. అజ్ఞానం ఏ విధంగా అయితే తన శరీరంతో తదాక్షణం పొందింటాడో, తన రూపంతో, తన నామంతో, తన పరిసరాలతోటి ఏ విధంగా అయితే తదాక్షణం పొందింటాడో, జ్ఞాని లోపలటువంటి సద్వస్తువుతోటి, సత్య వస్తువుతోటి, బ్రహ్మముతోటి, చావు లేని వస్తువుతోటి తదాక్షణం పొందుంటాడు. వాడి జ్ఞాని, వీడి అజ్ఞాని. మనం పొందవలసిన ఏంటంటే అంతఃకరణ శుద్ధి. ఇది మనం అందరం వ్యాప్తించుకోవాల్సింది ఏంటంటే అంతఃకరణ శుద్ధి. దేహం శుచిగా ఉండాలి, మనస్సు శుచిగా ఉండాలి, వాక్కు శుచిగా ఉండాలి. శారీరక తపస్సు, వాక్కు తపస్సు, మానసిక తపస్సు అని భగవంతుడు చెప్పాడు భగవద్గీతలో. అంటే శుచిత్వం ఉండాలి, శరీరంలో శుచిత్వం ఉండాలి, తర్వాత మనస్సు శుచిగా ఉండాలి, వాక్కు శుచిగా ఉండాలి. అంటే ఎప్పుడైతే మనం శుచిగా ఉన్నామో, మనలో ఎప్పుడైతే పవిత్రత ఉందో, మనం ఈశ్వరుడి చేత ఆకర్షించబడతాం. అంటే మనసు అన్నిటికంటే ఆధ్యాత్మిక చింత, ఏ విషయమైనా భౌతిక విషయాలైనా ఆధ్యాత్మిక విషయాలైనా చక్కగా ఉన్నది ఉన్నట్టుగా గ్రహించడానికి మనస్సుకు సూక్ష్మత్వం ఉండాలి. సూక్ష్మ బుద్ధి గ్రహించినట్టు స్థూల బుద్ధి గ్రహించలేదు. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి చేత మనం ఆకర్షించబడలేకపోతున్నాం. దానికి కారణం ఏంటంటే తగినటువంటి అంతఃకరణ స్థితి లేకపోవటం. మన మనస్సులో ఉన్న మాలిన్యంలోంచి విడుదల పొందితేనే కానీ భగవంతుడు చేశాడు. అప్పుడు ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు, మన కంట్రోలర్ ఎక్కడ ఉన్నాడు? వైకుంఠంలో ఉన్న నారాయణుడు, కైలాసంలో ఉన్న శివుడు. మన మనస్సు ఎంత నిజమో అయ్యే అంతే నిజం. అవి పారమార్థిక సత్యాలు కాదు, వ్యవహారిక సత్యాలు. అన్ని వ్యవహారిక సత్యాలు. అయితే పారమార్థిక సత్యం ఎక్కడ ఉందంటే మన హృదయంలోనూ ఉంది. అహమాత్మ కూడా అక్షేష. నేను అందరి హృదయాల్లో ఆత్మగా ఉన్నాను, చైతన్యంగా ఉన్నాను. కానీ ఉన్నప్పటికీ మన అలవాట్ల యొక్క వేగం వల్ల, మన మనస్సులో ఉన్న మాలిన్యం వల్ల, మన మనస్సు మాయ చుట్టూ తిరగటం వల్ల, అజ్ఞానం చుట్టూ తిరగటం వల్ల మనం లోపల ఉన్న వస్తువు చేత ఆకర్షించబడలేకపోతున్నాము. ఇది కారణం, లోపల లేక కాదు. అది ఎంత పవిత్రమైనదో, లోపల ఎంత వస్తువు ఎంత పవిత్రంగా ఉందో, ఎంత శుచిగా ఉందో, ఎంత సమానంగా ఉందో, అని ఎంత సింపుల్గా ఉందో, ఎంత నేకెడ్గా ఉందో, ఆ వస్తువు ఎంత నేకెడ్గా ఉందో, ఎంత సింపుల్గా ఉందో, మన మైండ్ని కూడా అలా తయారు చేయగలిగితే ఆ వస్తువు చేత మనం ఆకర్షించబడతాం. భగవంతుడు ఆయన స్వరూపాన్ని మనకి ఇస్తాడు. దేహం చనిపోతుంది, కానీ చావులైన వస్తువు ఒకటి హృదయంలో ఉంది. హృదయం అంటే ఫిజికల్ హార్ట్ కాదు, స్పిరిచువల్ హార్ట్లో ఉంది. భగవంతుడు ఉన్నాడు, అందరి హృదయాల్లోనూ ఉన్నాడు, ఉండటమే కాదు సింపుల్గా ఉన్నాడు, పని చేస్తున్నాడు కూడా. ఈ దేహాలన్నింటినీ వారి యొక్క దేహం యొక్క ప్రారంధాన్ని అనుసరించి ఆ దేహాన్ని ఆడిస్తున్నాడు. మనం ఆడించేవాడు, మన కంట్రోలర్ ఎక్కడో లేదు, మన హృదయంలో ఉన్నాడు అనే సంగతి ముందు మనకు అర్థం అవ్వాలి. ఆయన్ని మనం అందుకోవాలంటే లోపల అంటే ఈశ్వరుడు అంతర్యామి, లోపల అమృతం లోపల ఉంది, చైతన్యం లోపల ఉంది. మనం ఏ వస్తువు కోసం అయితే వెతుకుతున్నామో వస్తువు మన లోపలే ఉంది. దాన్ని మనం అందుకోవడానికి మనస్సుకి అంతర్ముఖత్వం కావాలి, ఇంద్రియాలకి అంతర్ముఖత్వం కావాలి. అంటే ఆ రెండింటికి ఇంద్రియాలకి మనస్సుకి అంతర్ముఖత్వం వస్తేనే కానీ మనకి ఆ లోచూపు రాదు. ఆ లోచూపు ఉన్నవాడు ఎక్కువ దూరం చూడగలరు. అంటే మనస్సు అంతర్ముఖం అవ్వటం వల్ల, ఇంద్రియాలు అంతర్ముఖం అవ్వటం వల్ల వాళ్ళకి అంతర్దృష్టి వస్తుంది. అంతర్దృష్టి ఉన్నవాడికి కానీ ఆత్మసాక్షాత్కారం కాదు, ఆత్మానుభవం కాదు, అమృతానుభవం కాదు, చావులేని వస్తువుని వాడు పొందలేడు. ఎవరు అంతర్దృష్టి ఉన్నవాడు మాత్రమే పొందుతాడు. అంటే మనకున్న తెలివితేటను, లేదా మనకున్న వివేకాన్ని, మనకున్న అవకాశాలని, మనకు అందిన మనకు అందుబాటులో ఉన్న శాస్త్రాలని, మనకు అందుబాటులో ఉన్న సత్పురుషుల్ని, మనకంటే చైతన్య స్థాయిలో ఎక్కువ ఉన్న వాళ్ళని, వీళ్ళందరినీ మనం జాగ్రత్తగా ఉపయోగించుకుని మన ఆత్మ సాక్షాత్కారం. గురువు యొక్క ప్రాముఖ్యత గురించి ఇక్కడ రమణస్వామి నాలుగు మాటలు చెప్పారు. గురువు అంటే మామూలుగా చీకటిని పోగొట్టేవాడు. ఎవడైతే చీకటిని పోగొడతాడో వాడిని గురువు అని పిలుస్తారు. అది బయట చీకటిని ఎవరు పోగొడుతున్నారు? సూర్యుడు పోగొడుతున్నాడు. లోపల చీకటిని సూర్యుడు పోగొట్టలేడు. లోపల చీకటి అంటే అజ్ఞానం, అది అహంభావం. అంచేత దాన్ని పోగొట్టేవాడు ఎవడు? గురువు, ఈశ్వరుడు. ఈశ్వరుడే గురు రూపం ధరించి వస్తాడు. అంటే ఈశ్వరుని అర్చన చేయగా చేయగలరు, ఈశ్వరుడు అనుగ్రహానికి కనుక మనం పాత్రకైతే, ఈశ్వరు యొక్క దైకి కనుక మనం పాత్రకైతే, ఈశ్వరుడే ఒక శరీరాన్ని ధరించి వస్తాడు, వాడే గురువు. ఈశ్వరుడికి గురువుకి భేదం లేదు. ఇక్కడ గురువు చేసే పని ఏంటంటే, ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం, ట్రాఫిక్ జామ్లు అవుతూ ఉంటాం. ట్రాఫిక్ జామ్లు అయితే ట్రాఫిక్ జామ్ ఎవరొకటి క్లియర్ చేయాలి, అది పోలీస్ డిపార్ట్మెంట్ మరొకటి మరొకరు క్లియర్ చేయాలి. ఎవరొకటి క్లియర్ చేయాలి ట్రాఫిక్ జామ్. అది క్లియర్ చేయకపోతే మన బండి వెళ్ళదు, మన వెహికల్ ఎక్కడికి వెళ్ళదు. అలాగే మనం సాధన చేసేప్పుడు మనకి మెంటల్ బ్లాక్స్ వస్తాయి. ఒకసారి మన అలవాట్లు మనకు అడ్డొస్తాయి, మన పాడి స్నేహాలు ఉంటాయి, మన పాడి స్నేహాలు అడ్డొస్తాయి. తర్వాత ఏమి మనకి తగినటువంటి ఆత్మబలం లేకపోతే మన బలహీనతలు మనకు అడ్డొస్తాయి. మన రూపబుద్ధి మనకు అడ్డొస్తుంది, మన నామబుద్ధి మనకు అడ్డొస్తుంది, మన అజ్ఞానం మనకు అడ్డొస్తుంది, మన అహంకారం మనకు అడ్డొస్తుంది. ఆ మెంటల్ బ్లాక్స్ అన్ని కూడా క్లియర్ చేసి మనం ఎదరికి నడిపించేవాడు గురువు. న్యాయ గురువుగా ఉండగలడు. గురు శబ్దానికి ఒక జ్ఞాని మాత్రమే గురువుగా ఉండగలడు. జ్ఞాని యొక్క ప్రభావం భక్తి వర్గంలోకి మౌనంగా ప్రవేశిస్తుంది, మౌనం వాళ్ళ క్షణంలో తెలుస్తుంది. అంటే కొన్ని సంవత్సరాల తరబడి ఉపన్యాసాలు చెప్పడం కంటే, సంవత్సరాల తరబడి రచన చేయటం కంటే, సంవత్సరాల తరబడి ప్రవచనాలు చేయటం కంటే, జ్ఞాని యొక్క మౌనంలో, జ్ఞాని యొక్క సైలెన్స్లో లోపలున్న వస్తువు ఒక క్షణంలో తెలుస్తుంది. అంటే మాటకంటే మౌనం బలహీనమైనది. మౌనం ఎప్పుడు వస్తుంది? మనస్సు ఎక్కడైతే అణిగిందో అక్కడి నుంచి మౌనం వస్తుంది. ఆ లోపలున్న వస్తువు సింపుల్గా ఉండటమే కాదు, సైలెన్స్గా కూడా ఉంటుంది. జ్ఞాని యొక్క మౌనం అనేక మంది జీవితాల్లో మార్పును తీసుకొస్తుంది. రైట్ పట్ల వాళ్ళకి రైట్ యాటిట్యూడ్ తీసుకొస్తుంది. మాటలతోటి పని లేకుండా రైట్ జీవుడికి రైట్ డైరెక్షన్ చూపిస్తుంది. ఎలా జీవిస్తే వాళ్ళకి జ్ఞానం కలుగుతుందో, ఆత్మజ్ఞానం కలుగుతుందో, ఎలా జీవిస్తే వాళ్ళని సుఖం వరిస్తుందో, జ్ఞానం వరిస్తుందో, శాంతి వరిస్తుందో, అటువంటి డైరెక్షన్ మౌనంలో నుంచి వస్తుంది. రైట్ యాటిట్యూడ్, రైట్ డైరెక్షన్ తెలియ జ్ఞాని యొక్క మౌనం నుంచి వస్తుంది. అంటే జ్ఞాని యొక్క మౌనం కూడా మీ బలహీనతల నుంచి మిమ్మల్ని విడుదల చేయడానికి సహాయ సహకారములు అందిస్తుంది. మనతోడు పనలేదు. దీనికి దక్షిణామూర్తి మన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంటే దక్షిణామూర్తి అంటే మనకు ఆది గురువు, మన గురువులకు గురు, పరమ గురు. దక్షిణామూర్తి అంటే ఎవరు? మౌనంగా ఉండి వారి యొక్క శిష్యుల యొక్క సందేశాన్ని మౌనంగా, మాటతోడు సంబంధం లేకుండా ఆయన మౌనంగా ఉండి శిష్యులకు ఉన్నటువంటి సందేశాన్ని కూడా తొలగించాడు. మౌనం ఎంత శక్తివంతమైనదో, మౌనం యొక్క భాష ఎంత కొన్ని మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకి తాను పెరిగి, కొంతమందికి వయసు ఎక్కువతో ఉంటుంది, బుద్ధి అంత బాగా వికసించదు. కొంతమందికి 100 సంవత్సరాలు వచ్చిన ఆ కనుగొలు మీద ఇంటికి ఎలా ఉంటాయి అలాగే ఉంటారు, కానీ వికసించరు. శరీరం పెద్దదవుతుంది, లోపల మనస్సు వికసించదు, బుద్ధి యొక్క లోతులు పెరగవు. అటువంటి వాళ్ళకి మాటే అవసరం. మాట రెండో సెకండరీ, మాట సెకండరీ అంటే బాగా పరిపక్వ స్థితి వచ్చిన వాళ్ళకి, లోపల మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకి, ఎంతమంది విషయాన్ని గ్రాస్ప్ చేసి విషయాన్ని బాగా అర్థం చేసుకునే వాళ్ళకి, ఆ మెంటల్ మేకప్ ఉన్న వాళ్ళకి, ఆ సటిల్ ఇంటలెక్ట్ ఉన్న వాళ్ళకి మౌనమే సరిపోతుంది. హృదయ సంభాషణ మరింత గొప్పది. కొంతమంది ఊరికే మాట్లాడుకుంటూ ఉంటారు, మానసికంగా దూరంగా ఉంటారు. కొంతమంది రోజు దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు, యాంత్రికంగా చేస్తూ ఉంటారు, కానీ ఈశ్వరుతోటి ఒక సన్నిహిత సంబంధం ఉండదు వాళ్ళకి. మామూలుగా ఆ లోపల నుంచి వచ్చేటువంటి స్పందన, ఈశ్వరుడి పట్ల ప్రేమ, ఈశ్వరుడి పట్ల భక్తి అని వేదన, ఆ వేదన ఆ లోపల నుంచి ఈశ్వరుడి పట్ల ఈ వాళ్ళకి అనువాదం, అదే ఇంకా ఇవిడికి యాంత్రికంగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ అది అండర్స్టాండింగ్ లోంచి వస్తుంది. రావణ మహర్షి సార్ అంటారు, ఇట్ పాసెస్ ఆల్ అండర్స్టాండింగ్. ఏ మీరు సినిమా చూసినప్పుడు, బూరు తిన్నప్పుడు, గారెలు తిన్నప్పుడు, లేదా వెంకటేశ్వర స్వామి రూపం చూసినప్పుడు కూడా ఎంతో కొంత ఆనందం వస్తుంది. ఇంత కష్టపడి మనం తిరుమలలో దేవుని దర్శించినప్పుడు కూడా 10 నిమిషాలు ఎంతో కొంత సంతోషం వస్తుంది. ఆ ఆత్మానందం, ఆత్మశాంతి, ఆ లోపల అన్లిమిటెడ్ పీస్, అన్బ్రోకెన్ పీస్, ఎటర్నల్ పీస్, పర్మనెంట్ పీస్. ఎటువంటిది కాదు అయ్యా, మీ ఇంద్రియాలు గ్రహించేది కాదు, అది మనస్సు గ్రహించేది కాదు, అండర్స్టాండింగ్ గ్రహించేది కాదు, అర్థానికి అందరికి ఇట్ ప్రాసెస్ ఆల్ అండర్స్టాండింగ్. మీకేదో అవగాహన చేసుకునే శక్తి ఉంది, మీకేదో విషయాన్ని అర్థం చేసుకునే శక్తి ఉంది, మీకు మన అందరికీ ఇంద్రియాలు ఉన్నాయి, బుద్ధి ఉంది. మన బుద్ధితో కొన్ని విషయాలు గ్రహిస్తాం, ఇంద్రియాలతో కొన్ని విషయాలు గ్రహిస్తాం, కానీ మీకు ఎంత అవగాహన చేసుకునే శక్తి ఉన్నా, లేదా మీరు ఐన్స్టీన్ అంతటి వాళ్ళైనా, ఇటు ప్రాసెస్ ఆల్ అండర్స్టాండింగ్. మీరు అవి పెద్ద మేధావులైనప్పటికీ, ఒకవేళ మీ బ్రెయిన్ 100 రూపాయలు ఉపయోగించే శక్తి ఉన్నవాళ్ళప్పటికీ, మీ బ్రెయిన్ 100 రూపాయలు ఉపయోగించుకునే శక్తి ఉన్నప్పటికీ, మీ లోపల ఉన్న శాంతి సముద్రం, మీ లోపలటువంటి శాంతి ఆనంద సముద్రం ఎటువంటిదంటే, మీకు ఎంత అవగాహన చేసుకునే శక్తి ఉన్నప్పటికీ, మీ అవగాహన శక్తికి, మీ అండర్స్టాండింగ్కి అది అందదు. అంటే దీని అర్థం ఏంటంటే, మీరు పుస్తకం చదివి అర్థం చేసుకోవచ్చు, ఓ లెక్క చదివిన అర్థం చేసుకోవచ్చు, లోపల మోక్ష సామ్రాజ్యం, ఆ మోక్ష లక్ష్మిని, లోపల మోక్ష శాంతిని, ఆనంద సముద్రాన్ని మీ ఎంత మేధావులైనా, మీ మేధస్సు కాదు అందరూ కాదు, అది అనుభవిక వైద్యం, అది అనుభవానికి అందుతుంది. కానీ మీ ఇంద్రియాలకు కానీ, మీ మనస్సుకు కానీ, మీ బుద్ధికి కానీ అది రాజ్యత కాదు. మీ ఇంద్రియాలకు ఒక రాజ్యత కాదు, అది అనుభవించినప్పుడు మీరు తెలుస్తుంది. కానీ అర్థం చేసుకోవడానికి అది అతీతం. ఇట్ పాసెస్ ఆల్ అండర్స్టాండింగ్. ఏదో శాంతి, ఆ శాంతిని మీరు అందుకోలేరు. ఇమాజిన్, ఒకవేళ ఊహించి ఒకటి ఇట్టిగా మనకు మోక్షానుభవం వచ్చినప్పుడు, ఆత్మానుభవం వచ్చినప్పుడు, మన అమృతం అయినప్పుడు, మనకు అమృతానుభవం కలిగినప్పుడు, ఓ శాంతి ఎలా ఉంటుంది కావును, ఆనందం ఎలా ఉంటుంది కావును, రామకృష్ణ పరమహంస గారు ఆనందం ఎలా ఉంటుంది కావును, లేదా వశిష్ఠుడు ఆనందం ఎలా ఉంటుంది కావును అని మీరు ఊహించుకోవద్దు. ఊహించుకుంటే అందదు, బాగా ఆలోచించినా మీకు అందదు, అది అనుభవం. మీ అనుభవానికి అందుతుంది, కానీ మీ తలకైకి, మీ మాటలకి, మీ ఇంద్రియాలకి అది అందేది కాదు. అది చావు లేని వస్తువు మీకు అందదు, మీ మనస్సుకు అందదు, ఇంద్రియాలకు అందదు, మీ ఇంటెలిజెన్స్కి అందదు, మీ అనుభవానికి మటుకు అది అందుతుందో. రాజేంద్ర ప్రసాద్ పొలిటీషియన్స్ సెయింట్, ఆయన సరే రమణ మహర్షి గారి దగ్గరికి వచ్చి 10 రోజులు ఉన్నారు, ఎప్పుడో 35-36 ప్రాంతంలో. అంటే అప్పుడు 10 రోజుల నుండి మౌనంగా ఉన్నారు, ఏం మాట్లాడలేదు, ప్రశ్నలు కూడా అడగలేదు. ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది విడిచిపెట్టాలి, ఏది గ్రహించాలి అని ఇటువంటి ప్రశ్నలు ఏమి అడగలేదు, మౌనంగా ఉండేవారు. అంటే వెళ్ళిపోయారు ఉండే మట్టుకోండి అడిగారు. బాపూజీ పంపిస్తే నేను వచ్చాను, నాయనసరికి నేను రాలేదు, బాపూజీ పంపితే నేను వచ్చాను, మీరు ఏదైనా మెసేజ్ ఇస్తే, మీరు ఏదైనా సందేశం ఇస్తే నేను తీసుకెళ్ళాలని చెప్తానంటే, అది భగవాన్ ఏం చెప్పారంటే, హృదయంతో మాట్లాడే, ఎప్పుడు మాట్లాడతోటి పని. సరే, ఒకసారి మనకు వెళుతు లోపల వెళుతున్నప్పుడు ఎక్కువ మాటలు మాట్లాడతాం. మాట్లాడే రెండో పక్షం మౌనం. ఆ మౌనం వల్ల కూడా ఆ జ్ఞాని యొక్క మౌనం, గురువు యొక్క మౌనం, అవతార పురుషుడు యొక్క మౌనం, ఆ ప్యూరిఫైడ్ సోల్ యొక్క మౌనం, చైతన్య స్థాయిలో మనకంటే ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మౌనం మనం పవిత్రులు అవటానికి సహకరిస్తుంది, మనకు అవగాహన శక్తిని పెంచుతుంది, మన జీవితాలను తీర్చిదిద్దుతుంది. ఏది ఆ మౌనం, మాటలతో పని లేకుండా అదంతా అక్కడి నుంచి వచ్చే మౌనం ఏది నెగిటివ్గా ఉండదు, అంతా పాజిటివ్గా ఉంటుంది, మన జీవితాలను తీర్చిదిద్దుతుంది. ఏ రకంగా జీవిస్తే మనకి ఈశ్వరానుభవం కలుగుతుందో ఆ రకంగా మన జీవితాన్ని మళ్లిస్తూ ఉంటుంది ఆ మౌనం. అతిది జ్ఞాని యొక్క సమక్షంలో మనకు మారు జీవితాలు వస్తాయి, మన జీవితాలకు టర్నింగ్ పాయింట్ వస్తుంది, మన జీవితాలు తీర్చిదిద్దపడతాయి. అందుకే మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, అన్నిటికన్నా ఉత్కృష్టమైనది, సమర్థవంతమైనది, డైరెక్ట్గా మీ హృదయంలో ప్రవేశించేది, మీ హృదయంలో మార్పు తీసుకొచ్చేది మీ మారు మనస్సు, మీకు మారు మనస్సు తీసుకొచ్చేది గురువు యొక్క మౌనం, జ్ఞాని యొక్క మౌనం. అంచెలు ఆయన ప్రభావం హృదయంలోకి మౌనంగా ప్రవేశిస్తుంది. మీరు గురువు సమక్షంలో కూర్చున్నప్పుడు, గాడ్ రియలైజ్డ్ ట్రూత్ రియలైజ్డ్ సెల్ఫ్ రియలైజ్డ్ సోర్స్ దగ్గర కూర్చున్నప్పుడు, వారి మాటలతో పని లేకుండా మీ మనస్సు మారు మనస్సు పొందుతారు. హృదయంలో ఉన్నటువంటి చల్లదనం మీకు తెలుస్తుంది, మీ మనస్సు పరచబడుతుంది. మాయకు దూరంగా, అహంకారానికి దూరంగా, గర్వానికి దూరంగా, దేహాభిమానానికి దూరంగా, దేహబుద్ధికి దూరంగా, శవబుద్ధికి దూరంగా జీవించగలుగుతారు. మానవుడు అహంభావి కాకుండా ఎన్ని ప్రయత్నాలు చేయాలి, అన్ని ప్రయత్నాలు గురువు చేస్తూ ఉంటాడు. అది గురువు చేసేది మెయిన్ పని. మానవుడు అహంభావి కాకూడదు. అహంభావి అయితే అహంభావం నశించకుండా వాడికి ఆత్మస్వరూపం వ్యక్తం కాదు. అంటే అహంభావి కాకుండా ఉంటానికి ఆ గురువు ఎన్ని రకాలుగా, ఒక చూపు ద్వారా కానీ, ఆ మాట ద్వారా కానీ, ఆ చేత ద్వారా కానీ, మౌనం ద్వారా కానీ, బోధించి కానీ, ఏదో రకంగా మానవుడు అహంభావి కాకుండా ఉండటం కోసం ఎన్ని రకాల ప్రయత్నం చేయడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది గురువు చేసే పని, అది గురువు చేసే పని, అది మన కళ్ళ గురువు చేసే పని మన కళ్ళకు కనిపించకపోవచ్చు, మన చెవులకి వినపడకపోవచ్చు, మన అండర్స్టాండింగ్ కాదు అచేతం కావచ్చు, మన ఇంటలెక్ట్ కూడా గ్రహించలేకపోవచ్చు. కానీ ఆ గురువు యొక్క అనుగ్రహం, ఆ ఫలం మీకు అనుభవంలోకి వచ్చాక మీకు తెలుస్తుంది. గురువు యొక్క అనుగ్రహం ఏ వస్తువు అయితే మీకు అనుభవంలోకి వచ్చిన లోపల ఉన్నటువంటి అమృత వస్తువు, చావు లేని వస్తువు అనుభవంలోకి వచ్చాక తెలుస్తుంది. గురువు మనకు చేసినటువంటి సహాయ సహకారములు, ఎటువంటి సహాయ సహకారములు మనకు గురువు ద్వారా వచ్చినాయో వస్తువు మనకు అనుభవంలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది. జ్ఞాని యొక్క ప్రభావం భక్తుని హృదయంలోకి మౌనంగానే ప్రవేశిస్తుంది. రియాలిటీ నీడ్స్ నో టైమ్ టైమ్, ట్రూత్ నీడ్స్ నో టైమ్ టైమ్. అహంకారానికి ఇతరులు ఉన్నారు, చైతన్యానికి ఇతరులు ఉన్నారు. రమణస్వామి అంటారు, నేనే కనుక జ్ఞానమైతే నాకు బోధించడానికి ఇతరులు లేరు, నేనే కనుక అజ్ఞానం అయితే ఇతరులకు బోధించడానికి నా దగ్గర ఏమి లేదు. అజ్ఞానం యొక్క అనుగ్రహం, అజ్ఞానం యొక్క తేజస్సు సైలెంట్గానే భక్తుల హృదయాల్లో ప్రవేశిస్తూ ఉంటుంది. జ్ఞాని యొక్క జ్ఞానం చేసే పనికి గుర్తింపు అక్కర్లేదు. ఏం చదువు గుర్తింపు అక్కర్లేదు, వాడు మనస్సును దాచాడు కాబట్టి. మనస్సు గుర్తింపులు ఎవరికి కావాలంటే మనస్సుకు కావాలి. రికగ్నిషన్ అంటే గుర్తింపు లేదంటే మేము చాలా చాకరీ చేస్తున్నాం, ఇంట్లో మాకేం గుర్తింపులు లేవంటా ఉంటారు పాపం. ఇంట్లో వాళ్ళు చేసుకున్నప్పుడు కూడా గుర్తింపులు కోరుకుంటారు, సమాజానికి అక్కర్లేదు. పోయి సమాజానికి సేవ చేసి మాకు ఏ పద్మశ్రీ పద్మభూషణ ఇవ్వలేదండి అనుకుంటే పర్వాలేదు. ఇంట్లో వాళ్ళకి సేవ చేసి ఏంటి ఇంట్లో బండి చాకరీ చేస్తున్నామండి ఎవరు గుర్తించటం లేదు, ఇంట్లో వాళ్ళు అనుకుంటారు. అంటే మన చైతన్య స్థాయికి అంత తక్కువగా ఉంది. అంటే మనసు గుర్తింపులు కోరుతుంది. ఒక్కడు గుర్తు పెట్టుకోండి, మన గర్వంతో, అహంకారంతో, మనస్సుతో ఏ పని చేసినా పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఉత్తరాల మీద ముద్రలు రాస్తున్నారు, మన మనస్సు మీద ముద్రలు పడతాయి. ఈ ముద్రలే మళ్ళీ పునర్జన్మకు కారణాలు అవుతాయి. అంటే అహంకారంతో ఏ పని చేసినా అది దానిచేది మనం బంధింపబడతాం. అంటే చెయ్యి పని చేయటం మంచిది, తెలిసి చేయటం మంచిది, కానీ నేర్పుగా చేయటమే యోగం కాదు. ఆ కర్మఫలం నేను అంటకూడదు, కర్మ చేసినా దాని తాలూకు ఫలం నేను అంటకూడదు, అది తెలుసుకుని చెయ్యి. అది నేననే తలంపుతో నువ్వు పని చేశాడనుకో ఫలం వస్తుంది, జన్మ జన్మలకే కర్మఫలం నేను వెంటాడుచుంది. దేహాభిమానంతో ఏ పని చేసినా మళ్ళీ దేహం తెచ్చిపెడుతుంటుంది. కర్మపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరు మనల్ని బంధించరు, మన తలంపులే మనం బంధిస్తాయి. తలంపుని బట్టి మాట వస్తుంది, తలంపుని బట్టి చేత అంటుంది. తలంపుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం రోడ్డుని దుమ్మంతా నొల్లుకుంటున్నాం మనం. ఏంటో అర్థం, వీరు మంచివారు అంటాం, వారు చెడ్డవారు అంటాం, వారు గొప్పవారు అంటాం, వీరు తక్కువ వారు అంటాం, ఏదో అందరినీ అందరి గురించి ఏదో అనుకుంటా ఉంటాం. ఈ తలంపులు మనం బంధిస్తున్నాయి, ఇవన్నీ మనం నరకాన్ని తీసుకెళ్తాయన్న సంగతి మనకు అర్థం అవటం లేదు. ఇదిగో మన జడ్జిమెంట్స్ చెప్పడం అంటే అలవాటు అయిపోయింది. జడ్జికి తక్కువ జడ్జిమెంట్, మనకెందుకు ప్రతివాడమే జడ్జిమెంట్? దేహము నేననే తలంపు నీకు ఎక్కడి నుంచి వస్తుందో ఆ మూల తలంపు మూలంలోనే దేవుడు కూడా ఉన్నాడు. అంటే నువ్వు ఆ మూల తలంపు మూలంలోకి వెళ్ళాలంటే కేవలం శాస్త్రాన్ని అధ్యయనం చేయటం వల్ల నువ్వు వెళ్ళలేవు. అక్కడికి వైరాగ్యాన్ని ప్రాక్టీస్ చేయాలి, వైరాగ్యాన్ని కల్టివేట్ చేయాలి. వైరాగ్యాన్ని ప్రాక్టీస్ చేస్తూ
వైరాగ్యాన్ని కల్టివేట్ చేస్తూ వైరాగ్యాన్ని డెవలప్ చేసుకుంటూ వెళితే నా మూలతరం మీకు తోకం పెరుగుతుంది, బరువు పెరుగుతుంది. ఒక మనిషి తోకం ఉన్న మనిషి ఒక మాట అంటే చెల్లిబాటు అవుతుంది. తోకం లేని మనిషి ఎన్ని మాట్లాడినా ఏం రాదు. అదే స్వామి వివేకానంద చెబుతా ఉంటాడు, అవుట్ ఆఫ్ ప్యూరిటీ, అవుట్ ఆఫ్ సైలెన్స్ కమ్స్ ద వర్డ్ ఆఫ్ పవర్. కృష్ణ చెప్పిన మాట మనం చెప్పవచ్చు, కానీ శక్తివంతంగా ఉండదు. నువ్వు అనుభవించి చెప్పాలి, ఒక మాట చెప్పేటప్పుడు దాని తాలూకు అనుభవం నీకు ఉండాలి. అదే ఇప్పుడు సమాజం మీరు పనిచేస్తుంది, శక్తివంతంగా పనిచేస్తున్నది. నీకు హృదయం యొక్క లోతులు పెరగటానికి నీకు తోకం పెరగాలి. నీ మన తోకం పెరిగితేనే అంత దూరం నువ్వు వెళ్ళే అక్కడ వెళ్ళి కరగలి. నీ మనస్సు కరగాలి. నీ మనస్సు బాహ్యముఖం అవుతానంటే కరగదు, దానికి అంతర్దృష్టి కలిగితేనే అది కరుగుతుంది. మూలతలం మూలంలో ఈశ్వరుడు ఉన్నాడు. ఆ మూలతలంపు కరిగిన వెంటనే ఈశ్వరుడు నీకు స్వరూపంగా వ్యక్తం అవుతాడు. అదే నిర్వాణ స్థితి. ఇది కెంగడ మాత్రం వినిక్కలేదు. స్వర్గరాజ్యం ఎక్కడో లేదు, నీ హృదయంలోనే ఉంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు మాత్రమే దైవమును దర్శించగలడు. ఆ శుద్ధి సంపాదించడానికి, ఆ ప్యూరిటీ సంపాదించడానికి మనం చేస్తున్నటువంటి ఈ సాధన అంతా కూడా వైరాగ్యాన్ని ప్రాక్టీస్ చేయాలి. వైరాగ్యాన్ని అది కల్టివేట్ చేయాలి, అది డెవలప్ చేసుకుంటూ రావాలి. అప్పుడు కానీ నీకు తోకం పెరగదు. తోకం పెరిగితేనే కానీ నీ లోతులు కలగదు. దీనికి రమణ మహర్షి గారు ఒక ఉదాహరణ చెప్పారు. నీ హృదయంగానే సద్వస్తువు ఉంది, సత్య వస్తువు ఉంది. నీటిలో ఒక చెరువులో ఒక వస్తువు పడిపోయిందనుకో, ఆ వస్తువు నువ్వు తీయటానికి ప్రాణాన్ని నిరోధించాలి, ఇంద్రియాలు నిరోధించాలి, మనస్సును నిరోధించాలి. ఈ ప్రాణాన్ని నిరోధించి ఇంద్రియాలు నిరోధిస్తేనే అంత లోతులోకి నువ్వు దిగలేవు. దిగే వస్తువు నీకు దొరకదు. ఈ కంట్రోల్ చేయటం అంతే నీకు ముఖ్యం. మైండ్ కంట్రోల్ అన్నిటికీ ముఖ్యం. మనస్సు నియమింపబడాలి, దానికి సూక్ష్మత్వం రావాలి. అప్పుడే నువ్వు ఆ సత్యాన్ని గ్రహించడానికి నువ్వు అర్హుడు అవుతావు. అంటే నువ్వు వైరాగ్యాన్ని డెవలప్ చేసుకుంటూ రావాలి. వైరాగ్యాన్ని డెవలప్ చేసుకుంటూ ఉండాలి. అంటే పని చేసినా చేయని వాడితో సమానం అవ్వాలి. అంటే కర్తృత్వం లేనివాడు, అహంకారం లేనివాడు, పని చేసినా వాడు చేయని వాడితోటి చేయని వాడితో సమానం. అంటే దూరశక్తిని మ్యాక్సిమం తగ్గించుకోవాలి. దుఃఖకారణం బయట లేదు, దుఃఖకారణం లోపల ఉంది. ఆ దుఃఖకారణం కర్తృత్వ రూపంలో ఉంది. ఆ కర్తృత్వం నశిస్తే దుఃఖం కూడా నశిస్తుంది. ఎలాగో ఇంకోటి, మనకు లోకంలో నిప్పు కోసం పనిచేస్తే లోకంలో నిప్పు వస్తుంది. ఈశ్వరుని గ్రహం సున్నా. మనం ఏదైనా పని చేసినప్పుడు మాట మాట్లాడినప్పుడు ఇది ఎంతవరకు మన ఈశ్వరాని గ్రహం మనం సంపాదించి పెడుతుంది అది చూసుకోవాలి. లోకం ఏముంది, లోకం ఏమి లేదు. లోకం మనస్సు అంతే, మనస్సు ఎంత నిజమో లోకం కూడా అంతే. అని గుర్తింపులు కోరకండి, గుర్తింపులు కోరకండి. గుర్తింపులు కోరితే గుర్తింపులు వస్తే అనుగ్రహం సున్నా, ఈశ్వర అనుగ్రహం ఉండదు. అని గుర్తింపుల కోసం మనం ఏ పని చేయొద్దు, పని పని కోసం చేయటమే, ఈశ్వర అనుగ్రహం కోసం చేయటమే. సత్పురుషులతో సహవాసం చేయండి, సాధు పురుషులతో సహవాసం చేయండి. మీకు గతి ఎవరంటే సత్పురుషులే. సత్పురుషులు మనకు గతి చూపిస్తారు. అక్కడ మన గతి ఎవరన్నా మోక్షం. గతి ఎవరు? జ్ఞానం, శాంతి, మోక్షం. ఏది మనకి గతి? మనకి గతి ఎవరు? భగవద్గీతలు చేస్తాడు, గతిని నేను, ఈ జీవకోటికి భర్తను నేను. గతి అంటే ఎక్కడెవరు? మోక్షం, శాంతి, దయ, జ్ఞానము. జ్ఞానం అంటే పుస్తక జన్మి జ్ఞానం కాదు. లోపల ఉన్న సద్వస్తువులు ఉన్నది ఉన్నట్టుగా ఎవరికైతే అనుభవంలోకి వచ్చిందో అది జ్ఞానం. ఆ జ్ఞానం దగ్గర, ఆ జ్ఞానం పక్కన, ఆ జ్ఞానంతో సమానంగా ఎవరిని కూర్చోబెడతా ఉంటాడు భగవద్గీతలు కృష్ణుడు. బాహ్య వస్తువులు ఎన్ని సంపాదించినా డ్రీమ్స్ తప్పే. డ్రీమ్లో మనం ఎంత సంపాదించినా వేకింగ్ షేట్లోకి వచ్చాక ఏం నిజం కాదని తెలుస్తుంది. నువ్వు బాహ్య వస్తువులు ఎన్ని సంపాదించినప్పటికీ అది నీకు ఎప్పుడైతే హృదయంలోకి నువ్వు నేర్కొన్నావో అప్పుడు అంతా డ్రీమ్ స్టెప్ నీకు అర్థమవుతుంది. ఆ జ్ఞానంతో సమానంగా దేవుని కూర్చోబెడతావయ్యా, దానికి సబ్స్టిట్యూట్ లేనే లేదు అసలు ప్రపంచంలో. భగవాన్ అంటే ఉన్నాడు, నీ వృతంలో లేనిది నా వృతంలో ఏమి లేదు. నీలో ఉన్నదే నాలో ఉన్నది, నాలో ఉన్నది నీలోనే ఉన్నది. నీలో లేనిది నాలో ఏమీ లేదు. మన హృదయంలో తెలుసుకున్నవాడు సుఖి, తెలుసుకున్నవాడికి సుఖం తెలుస్తుంది, తెలియని వాడిని దుఃఖం వెంటాడుతుంది. అదే తేడా. తెలియని వాడిలోని హృదయంలో ఉంది, తెలిసిన వాడు హృదయంలోనే. వాడిని తెలిస్తే సుఖం, తెలియకపోతే దుఃఖం. కానీ వస్తువు అందరిలోనే ఉంది, అందరిలోనే సమానంగా ఉంది. మహాత్ములతో సాంగత్యం, నిజం ఎక్కడో లేదు, నీ హృదయంలోనే ఉంది. అది సైంటిస్ట్ చాలా అందంగా చెప్తాడండి. దేహం మరణించినప్పుడు మీరు మరణిస్తానని అనుకున్న వాడిని దేహచరిత్ర ఎప్పుడైపోయిందో, దేహగతి మీద చరిత్ర ఎప్పుడైతే నశించిందో, మరణంతో నా చరిత్ర కూడా పోతుందని అనుకునేవాడిని. కానీ ఈయన్ని ఎవరి ఈ మహనీయుణ్ణి, ఈ మహాత్ముణ్ణి, ఈ మహర్షిని, ఈ అవతార పురుషుని చూచాక దేహం మరణించినా మరణం లేకుండా హృదయంలో ఒక నిజం ఉందని తెలుస్తుంది. నిజం ఉందని తెలుస్తుంది, కానీ ఆ నిజం నాకు అనుభవం లేదని సంగతి కూడా తెలుస్తాను. ఆ క్లారిటీ చూడండి, సైంటిస్ట్ దగ్గర ఎక్కువ క్లారిటీ ఉంటుంది. నేను తపస్సులు చేయలేదు, యోగాభ్యాసాలు చేయలేదు, ధ్యానాలు నేర్చుకోలేదు, ఎక్కడ ట్రైనింగ్ ఇవ్వలేదు నేను, ఆ సైంటిస్ట్ చెప్తాడు. ఓకే, చూసినంత మాత్రం చేతి ఈ మహర్షిని, ఈ మహాత్ముని, ఈ మహనీయుణ్ణి, అవతార పురుషుణ్ణి, ఆయన నాతో మాట్లాడలేదు, నేను ఆయనతో మాట్లాడలేదు. ఓకే, దర్శించినంత మాత్రం చేతే, దర్శించినంత మాత్రం చేస్తే నా హృదయంలో దేహానికి సంబంధం లేకుండా, ఇంద్రియాలకు సంబంధం లేకుండా, మనస్సుతోటి సంబంధం లేకుండా, నాలో నా లైక్స్ దగ్గరకి సంబంధం లేకుండా, నా మతానికి నా కులానికి సంబంధం లేకుండా, ఈ డెత్కి భర్తకి సంబంధం లేకుండా, ఏదో దేహానికి సంబంధించిన డెత్ దేహానికి సంబంధించిన భర్తతో సంబంధం లేకుండా, ఏదో నా హృదయంలో ఒక నిజం ఉందని మట్టి స్ఫురిస్తుంది. కానీ నా హృదయంలో ఒక నిజం ఉందని స్ఫురిస్తుంది, కానీ ఆ నిజం కూడా నాకు తెలియటం లేదని తెలుస్తుంది. పైగా అక్కడ అంటాడు, ఒకవేళ నాకు ఫ్రీడమ్ కోరుకుంటున్నప్పటికీ నేను శాలివేషన్ ఒక నేను కోరుకున్నా, నా హృదయంలో నిజం నాకు తెలియకుండా నేను స్వతంత్రంగా కలవతాను, నేను స్వేచ్ఛ నాకు ఎలాగలుగుతుంది, నాకు ఫ్రీడమ్ లేనే లేదు. నా హృదయంలో ఏ నిజం అయితే ఉందో ఆ నిజం నాకు అనుభవంలోకి రాకముందు అంతవరకు నాకు ఫ్రీడమ్ లేదు. ఈ తలంపుల నుంచి ఫ్రీడమ్ లేదు, కామక్రోధాల నుంచి ఫ్రీడమ్ లేదు, అసూయ నుంచి ఫ్రీడమ్ లేదు, లోపల శత్రువుల నుంచి బయట శత్రువుల నుంచి ఫ్రీడమ్ లేదు. ఎప్పుడు ఆ నిజం తెలుసుకునే వరకు నేను అస్వతంత్ర, నేను స్వతంత్రనక. అంతేది, నీకు మహర్షులు చోటు, మహాత్ములు చోటు, ఆయన చోటు స్నేహం చేయమంటారు, రమణాచార్యులు చెప్పటం లేదు. ఏ దేవుడు అనుగ్రహం వల్ల, ఏ ఈశ్వరుడు అనుగ్రహం వల్ల, ఏ దైవ అనుగ్రహం వల్ల నాకు జ్ఞానం కలిగింది, వారు అనుగ్రహం వల్ల నీకు కూడా జ్ఞానం కలుగుతుంది. ఇన్ పర్సనల్ లైఫ్, ఈగోలెస్ లైఫ్, ఈగోలెస్ యాక్షన్, సెల్ఫ్ సెంటర్డ్. ఎక్కడ కాదు, మీరు చూడండి, నేనేదో మిమ్మల్ని అనుగ్రహిస్తాను కాదు, ఆయన చెప్పాడు. ఎవరి అనుగ్రహం వల్ల నాకు జ్ఞానం కలిగింది, వారి అనుగ్రహం వల్ల నీకు జ్ఞానం కలిగింది. నన్ను అనుగ్రహించేవాడు ఒకడు, మిమ్మల్ని అనుగ్రహించిన వాడు వేరు కాదు. ఇప్పుడు ఎలా ఉందంటే, మనం చేసిన పని మనం చెప్తే అది రెండో పక్షం, ఇతరులు చేసిన పని కూడా మేమే చేశామని చెప్తా ఉంటాం, మనకే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందండి? అసలు మనకు పెరిగిందే నెగిటివ్ అట్మాస్ఫియర్, వారిని నెగిటివ్ అట్మాస్ఫియర్, బ్రాటప్ని నెగిటివ్ అట్మాస్ఫియర్. సత్పురుషుడు సహవాసం ఎందుకంటే వాళ్ళు నీ హృదయంలో నిజాన్ని నీకు ఎరుక పట్టడం కోసం, నీ అండర్స్టాండింగ్కి అంటే నీకు తెలియపట్టడం కోసం, నీ అనుభవంలోకి రావటం కోసం వాళ్ళు నీకు సహాయ సహకారములు అందిస్తారు. ఇప్పుడు అక్కడ ఏదో గులాబీ పువ్వు ఉంది, గులాబీ పువ్వు నుంచి వాసన వస్తుంది న్యాచురల్గా. అలాగే వాళ్ళు మనల్ని ఏదో ఉద్ధరిస్తున్నాం అనుకోరు, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే వైబ్రేషన్స్ వల్ల మనం ప్యూరిఫై అవుతాం. అంటే హోలీ కంపెనీ విడిచిపెట్టొద్దు, అంటే నిజతత్వం పవిత్రుల చోటి, పరమ పవిత్రుల చోటి, బుద్ధిమంతుల చోటి, ఉత్తమోత్తముగా ఒకటి అహంకార రహితులతో, నిరాడంబరంగా జీవించే వాళ్ళతో, నిరహంకారంగా జీవించే వాళ్ళతో, అటువంటి వాళ్ళతో నువ్వు సహవాసం చేస్తే నీ పెద్ద పెట్టుబడి పెట్టక్కర్లేకుండా, అస్తమాన ముక్కులో గాలి చూసుకోక్కర్లేకుండా, ఈ ప్రాణాయామాలతో ధ్యానాలతో పెద్ద ఎక్కువ శ్రమ పడక్కర్లేకుండా, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అంటారు చూడండి. అలాగే నువ్వు నీ వైపు నుంచి పెద్ద కష్టపడక్కర్లేకుండా, కోలీ కంపెనీ చేశారు, ఆ ఓనీ కంపెనీ మీరు తెలియకుండా, మీరు పెద్ద కష్టపడక్కర్లేకుండా, మీ ఎఫర్ట్ తక్కువతోటి మీ హృదయంలో మీకు లోచూపు కలుగుతుంది, మీకు నిజతత్వం, మీ హృదయంలో నిజతత్వం తెలుస్తుంది. వారికి సాంగత్యం మంచిది, వారు మౌనంగా పనిచేస్తారు. ఎవరు గురు రూపంలో ఉన్న ఈశ్వరుడు గుర్తింపులు అక్కర్లేదు అనుకున్నాడు, ప్రతివాడు మౌనంగానే పనిచేస్తాడు. ఈ గుర్తింపులో అహంకారం పెరుగుతూ ఉంటుంది, అజ్ఞానం పెరుగుతూ ఉంటుంది. అందుకే రమణ మహర్షి గారు కూడా చెప్పారు, నీకు అహంభావం ఉందా, అన్నీ ఉన్నాయి. అహంభావం ఉంటే అన్నీ ఉన్నాయి, పుణ్యం ఉంది, పాపం ఉంది, శత్రువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, చావు ఉంది, పుట్టుకు ఉంది, ఇతర లోకాలు కూడా ఉన్నాయి. ఎవరికి అహంభావం అది లేని వాడికి ఏది లేదు. మొత్తం అది ఖగోళం అంతా కూడా ఈ అస్ట్రానమీ, ఈ అస్ట్రాలజీ, అస్ట్రానమీ నుంచి అస్ట్రాలజీ వచ్చింది. మొత్తం ఈ ఖగోళం అంతా కూడా ఈ ఒంటి స్తంభం, ఈ అహంభావం అనే ఒంటి స్తంభం మేడ మీద నిలబడదు. అది నశించిన వాడు బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, గాడ్ లెస్. వారు ఉంటారు అంతే, వారు ఉంటారు, వారు ఉన్నారు అన్న సంగతి వారికి తెలుస్తూ ఉంటుంది. శాంతిగా ఉంటారు, సుఖంగా ఉంటారు. వారికి జన్మలు రావటంలో లాభం లేదు, జన్మలు రాకపోవటం నష్టం లేదు. ఎవరికి మహాజ్ఞానికి, వారు సముద్రుడు. సముద్రంలో కేటాలన్నా ఆగిపోతే సముద్రానికి నష్టమే లేదు. ఎందుకంటే వారు హ్యాపీనెస్ వారి పీస్కి వరల మీద ఆధారపడ్డారు. జ్ఞాని పొందే హ్యాపీనెస్ స్వతంత్రమైనది, బయట వస్తువుల మీద కానీ, బయట వ్యక్తుల మీద కానీ, పరిసరాల మీద కానీ, లోకంలో వచ్చే హెచ్చుతగుల మీద ఉన్న ప్రభావాల మీద కానీ, అప్స్ డౌన్స్ మీద వాళ్ళ హ్యాపీనెస్ ఏమి ఆధారపడి ఉండదు. లోకంలో 300 కోట్ల జనం ఉన్నారనుకోండి, ఉదాహరణ 300 కోట్ల మంది ఒక మహాజ్ఞాన్ని విమర్శిస్తున్నారనుకోండి, వాడు ఏం పెట్టారు పోవడం, ఇదంతా నిజం కాదని అడిగి తెలుసు. డ్రీమ్లోంచి బయటకు వచ్చిన వాడికి డ్రీమ్లోని స్టఫ్ అంటే వాడికేం కావాలి? వాడికి స్తోత్రాలు అక్కర్లేదు, విమర్శలు అక్కర్లేదు. స్తోత్రాలు సేకరించేది అహంభావన, విమర్శలు సేకరించేది అహంభావన. దీనికి అభావగా ఉన్నవాడికి స్తోత్రాలు అక్కర్లేదు, ప్రేమ చేసి అక్కర్లేదు, అబ్యూజ్ చేసి అక్కర్లేదు. డ్రీమ్లో నేను ఊరేగించారనుకో, నీకు సన్మానాలు చేశారనుకో అనుకోండి, మీరు డ్రీమ్లో జగత్ వ్యవస్థలోకి వచ్చాక, ఏపీ స్టేట్లోకి వచ్చాక సన్మానాలు చూసి మీరు గర్వపడతారా? ఇంకోటి అంటే వరలు కూడా ధ్యానికి వారికి సాంగత్యం మంచిది. పూజ చేసుకోండి, జపం చేసుకోండి, ధ్యానం చేసుకోండి, ఇవన్నీ మంచియే. ఇవన్నీ కూడా మనోనిగ్రహమే. దీని ప్రయోజనం ఏంటి? మనోనిగ్రహమే. ఆటంతో పాటు ఇది కూడా భాగం, హోలీ కంపెనీ కూడా ఒక భాగం. హోలీ కంపెనీ న్యాచురల్ ఎయిర్ అంటారు. భగవాన్ అంటారు, నీ భక్తిని, నీ సాధనని, నీ విచారణ పూజ గదికి పరిమితం చేయకు. నీ లైఫ్ నార్మల్గా ఉంటే, న్యాచురల్గా ఉంటే జ్ఞానం వచ్చి నేను వరిస్తుంది. దేహం చనిపోయినప్పుడు కూడా నేను సాగు లేకుండా ఉన్నా, నా సంగతి నీకు అనుభవంలోకి వస్తుంది. అది నేను లైఫ్ నార్మల్గా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి. లైఫ్ డే టు డే లైఫ్ అబ్నార్మల్గా ఉండకూడదు. నీ మాట నేను బంధించడానికి వీల్లేదు, మాట నార్మల్గానే ఉండాలి. మన తలంపుల చేత మనం బంధింపబడకూడదు, మన మాటల చేత మనం బంధింపబడకూడదు. జ్ఞాని మామూలుగా పని చేస్తూ ఉంటాడు, అని చేస్తూనే ఉంటారు. మాటలతోటి వారు వారి మాటలు తక్కువే మాట్లాడతారు, కానీ వారి మౌనం అత్యంత శక్తిమైన శక్తివంతమైనది. వారి మౌనం సైలెన్స్ అత్యంత శక్తివంతమైనది. మాటకంత శక్తి లేదే, మౌనానుకున్న శక్తి మాటకి మాటకి లేదే. అంచేత అన్నిటికంటే ఆ మెంటల్ కాంటాక్ట్, మానసిక అనుబంధం, దైవంతో మానసిక అనుబంధం ముఖ్యం. మన దేహం ఎక్కడ ఉన్నా ఈశ్వరుడితో మనకి మానసిక అనుబంధం ముఖ్యం. అంటే మనం అరుణాచలాన్ని ఉండి విశాఖపట్నాన్ని స్మరించే బదులు విశాఖపట్నాన్ని ఉండి అరుణాచలాన్ని స్మరించడం మంచిది. నీ దేహం ఎక్కడ ఉండాలి ముఖ్యం కాదు, మనసు ఎక్కడ ఉండాలి ముఖ్యం. మనకు విడుదల దేంట్లోంచి? మనసులోంచి. దేహానికి విడుదల చావు వస్తే దేహంతో విడిపోతాను, చచ్చిపోవడానికి సాధన ఎందుకంటే శరీరగతమైన చరిత్ర ఎప్పుడూ ముగిసిపోతుంది, దానికి సాధన చేయక్కర్లేదు. దేహము నేనే అనటం, దేహము నాది, దేహము నేనని మనం అంటాం. ఏదైతే దేహము నేను అని అంటాందో, ఏదైతే దేహము నాది అని అంటాందో, అందులోంచి విడుదల పొందటం అయ్యా, అందులోంచి విడుదల పొందటానికి సాధన. దేహంలోంచి విడుదల పొందటానికి సాధన ఎందుకు? ఏదో చనిపోతావు కదా, నీకు మరణం ఎదురు. దేహానికి మరణం వచ్చినప్పుడు దేహం చేత ఎలాగే విడిపోతాం? మన అందరికీ దేహం అంటే ఇష్టం పాపం. ఎంత ఇష్టమైనా అది మనం విడిచిపెట్టేస్తుంది. అక్కడికి చాలా చాకరీ చేస్తాం, హాస్పిటల్కి తీసుకెళ్తాం, మందులు ఇప్పిస్తాం, దానికి అన్నం పెడతాం, తాగుకుంటాం, దేహానికి చాలా చాకరీ చేస్తాం. మన దేహాన్ని చేసే చాకరీ మనకు తెలియదు. చాలా ఎక్కువ చాకరీ చేస్తాం, చాలా టైం దేహాన్ని ఖర్చు పెడతాం మనం. ఆ మాత్రం టైం మనం ప్యూరిఫికేషన్ ఖర్చు పెడితే మనకు లిబరేషన్ వస్తుంది. మీరు స్వార్థం పూర్తిగా తగ్గించుకోక్కర్లేదు, కొంత తగ్గించుకుంటే సమాజానికి ఎంతో ఉపయోగపడవచ్చు. మనం పూర్తిగా స్వార్థం తగ్గించుకో, మరి పూర్తిగా స్వార్థం తగ్గించుకుంటే మన అందరూ రిలైజ్డ్ సోర్స్ అయిపోతాం. ఆ నేను నాది జారిపోతాయి. అంత దూరం వెళ్ళిపోకండి, అంత దూరం వెళ్ళదు. ఏదో కొంతవరకు రెడ్యూస్ చేసుకోగలిగితే ఆ సెల్ఫ్ సెంటర్డ్నెస్, ఏదో కొంతవరకు మనం రెడ్యూస్ చేసుకోగలిగితే మనం మన మానసిక ఆరోగ్యానికి మంచిదని సమాజానికి ఎంత ఉపయోగపడతాం. మళ్ళీ అది మనకి ప్యూరిఫికేషన్కి సహకరిస్తుంది. అయితే ఆ పని సైలెంట్గా చేయమని ఇక్కడ చెప్పింది. ఆ పని ఎలా చేయమంటున్నారు? సైలెంట్గా చేయండి. మీకు కావాల్సింది ఈ లోకం సంబంధించినటువంటి టామ్ టామ్లో కాదు, మీకు కావాల్సింది ఈశ్వర అనుగ్రహం. లోపల ఉన్నాడు, వాడు అంతా చూస్తున్నాడు. వాడు మీ లోపల ఉన్నవాడికి అవయవాడు లేవు, కళ్ళు లేవు, కాళ్ళు లేవు, చేతులు లేవు. వాడికి కళ్ళు లేకుండా చూడగలడు, కాళ్ళు లేకుండా నడవగలడు, చెవులు లేకుండా వినగలడు. వాడికి అవయవాలు లేవు, ఎడవలేవు, వాడికి అవయవాలు లేవు. లోపల ఉన్నాడు వాడు, వాడికి ఏం ఫారం లేదు, నేమ్ లేదు, వాడికి ఏమి రూపం లేదు, నామం లేదు, అవయవాలు కూడా లేవు. అవయవాలు లేకపోయినా చూడగలడండి, నడవగలడండి, కళ్ళు లేకుండా చూస్తాడటండి వాడు. వాడు కళ్ళు లేకుండా చూస్తాడటండి, మనం కళ్ళు పెట్టుకుని ఆయన చూడలేకపోతున్నాం. వాడు కళ్ళు లేకుండా మనం చూస్తున్నాడు, మన కళ్ళు ఉన్నాయి కానీ ఆయన చూడలేకపోతున్నాం. వాడిని చూసిన వాడు జ్ఞాని. వాడు అంటే గురువు అంటే ఒక శరీరం కాదు, గురువును ఒక శరీరం మాత్రం, శరీరం ఒక శరీరానికి పరిమితం చేయక్కర్లేదు. గురువు గురువు అంటే ఒక శరీరం మాత్రమే కాదు, అంటే గురువుతోడు సంబంధం వాడి శరీరం పోయిన తర్వాత కూడా గురువుతోడు సంబంధం మీకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. సరసనగా మన శరీరం మరణించాక బంధువులతోటి స్నేహితులతోటి పరికరాలతోటి తెగిపోతుంది, సంబంధం తెగిపోతుంది మనకి. లోపల ఆ మూల తలంపు నుంచి మనస్సు వచ్చింది, మనస్సులోంచి దేహం వచ్చింది, దేహంలోంచి లోకం వచ్చింది, లోకాన్ని బట్టి దేవుడు. అదే నీకు మోక్షం కావాలంటే భగవాన్ ఏం చెప్పారంటే వచ్చిన దాన్ని వెళ్ళిపోనేవాడు, వచ్చిన దాన్ని వెళ్తే మీరు ఇంటికి ఎలా వెళ్ళిపోతారు? ఈ మూల తలంపు ఎక్కడి నుంచి వస్తుందో చూసుకుని ఆ మూల తలంపులోకి వెళ్ళిపోతే మీరు నిజమైన ఇంటికి వెళ్ళిపోతారని. ఆ నేనున్న తలంపు ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతే నిజమైన ఇంటికి వెళ్తారు, నిజమైన ఇదే మోక్షం. మనకి అందరికీ మరణం అంటే ఇంటికి భయం వేస్తుందంటే నీకు భయం వేస్తుంది, నాకు భయం వేస్తుంది. మరణ భయం చాలా ఎక్కువ ప్రతి వారికి. కారణం చెప్పండి మీరు, మరణం అంటే ఎందుకు భయం వస్తుంది అంటే చనిపోయిన తర్వాత మనం అందరం ఉండమనుకుంటున్నాం, చనిపోయిన తర్వాత మనం అందరం ఉండమనుకుంటున్నాం. మన అందరికీ ఉండాలని, మనందరికీ మన ఎవరికి చనిపోవటం మనకి ఇష్టం లేదు, మనందరికీ ఉండాలన్నది. అంటే శరీరం చనిపోయిన తర్వాత కూడా మనం ఉంటాం, శరీరం చనిపోయిన తర్వాత కూడా మనం ఉంటాం, కానీ ఉండము అనే తలంపు ఉంది, దానివల్ల భయం వస్తాం. ఆ దేవుడు ఏంటి ఉండటం, దేవుడు మనందరికీ ఉండాలి ఉండలేదా? ఉండాలి ఉంది. ఆ ఉండ ఈ లోపల వస్తువు సద్వస్తువుకి చావు లేదు, అది ఎప్పుడూ ఉంటుంది. దేహం ఉన్నప్పుడు ఉంటుంది, దేహం లేనప్పుడు ఉంటుంది, లోకం కనిపించినప్పుడు ఉంటుంది, లోకం కనిపించకపోయినా ఉంటుంది, అది ఎప్పుడు అది ఎప్పుడూ ఉంటుంది, అది దాని ఎగ్జిస్టెన్స్ ఎప్పుడూ ఉంటుంది. అదే మనమై ఉన్నాం, అంతేగా మనకి ఎప్పుడు ఉండాలని ఉంటుంది. అది మనకు అనుభవంలోకి వచ్చినప్పుడు, ఇది లోపల ఎప్పుడు మన దేహం ఉన్నా మన దేహం లేకపోయినా ఉండే వస్తువు ఒకటి ఉంది, అది మనకు అనుభవంలోకి వచ్చినప్పుడు దేహం మరణించినప్పుడు మనకు దుఃఖం రాదు. ఏంచేత దేహం పోయిన తర్వాత కూడా మనం ఉంటాం అన్న సంగతి అనుభవం వచ్చినప్పుడు మరణం కూడా మనం ఏం ముట్టుకోదు, వాడే అమృతుడు, అంటే మన మృత్యువు జయించాడు అంటాం, వాడే మహాజ్ఞాని. దేవుడు ఉన్నాడా లేదని సమస్య కాదు. రమణ మహర్షి గారి పురాణాలను పూర్తి చేసే అలవాటు ఆయనకు లేదు అసలు, ఆయన పైగా ఆయన శాస్త్రాలు కూడా చదవలేదు, ఆయన ఎక్స్పీరియన్స్ కూడా తీసి చెప్తాడు మనకు. దేవుడు ఉన్నాడా లేడా అని అడిగారు ఒకడిని, అంటే ఆయన అన్నాడు నువ్వు ఉన్నావా అన్నాడు, నేను ఉన్నాను అన్నాడు, నువ్వు ఉంటే వాడు లేకుండా ఎక్కడికి పోతాడు అన్నాడు, ఉంటే ఆయన ఉన్నాడు, ఈ దొంగనేం ఉంటే ఆయన ఉన్నాడు, దొంగనేం లేకపోతే ఆయన లేడు. పైగా ఇంకొక భక్తుడు అడిగాడు, దేవుడు నాకు తెలుసుకోవాలనుందన్నాడు, ఆయన ఎప్పుడైనా వచ్చి నేను అడిగాడో నేను తెలుసుకోమని అన్నాడు, పాప ఆయన ఎప్పుడు నన్ను అడగలేదన్నాడు, ఆయన కూడా నీకెంత కూరుకో, ఆయన ఎప్పుడైనా నేను వచ్చి నన్ను తెలుసుకోవాలని అడిగితే ఆయన తెలుసుకోవచ్చు, ఆయన నేను ఎప్పుడైనా అడిగాడని నన్ను తెలుసుకోమని అడగలేదు, నన్ను నీకెందుకు ఆయన కూడా ఇంకా. అంటే నేను అర్థం ఏంటంటే మానవుడికి ఎవరికి దేవుడు అక్కర్లేదు, కావాల్సింది హ్యాపీనెస్ అని, కావాల్సింది హ్యాపీనెస్, కావాల్సింది పీస్, కావాల్సింది బ్లిస్, వాడికి అది కావాలి. ఈ కావాలి కాబట్టి ఇవన్నీ దేవుళ్ళు ఉన్నాయని అనుకుంటున్నాడు, కానీ వాడు దేవుడు కావాలంటున్నాడు. రమణ మహర్షి గారు మోక్షానికి ఇక్కడే నిర్వచనం చెప్పారు, మీరు మోక్షం రావడానికి మీ శరీరం మరణించే వరకు మీరు ఆడక్కర్లేదు. ఇక్కడ అద్భుతమైన నిర్వచనం డెఫినేషన్ ఇది. ఇప్పుడు మనందరం గాఢ నిద్రలో ఉన్నాం, బాడీలెస్ మైండ్లెస్ అండ్ వరల్డ్లెస్. మీ గాఢ నిద్రలో దేహం కూడా లేదు, లోకం కూడా అసలే లేదు, దేవుడు ఉన్నాడు లేదు, అసలు సమస్య లేదు. నాస్తికులు ఆస్తికులు అందరూ సమానం, అందరూ రామభక్తులు కృష్ణ భక్తులు శివభక్తులు గాఢ నిద్రలో సమానం, గాఢ నిద్రలో సమానం, శ్మశానంలో సమానం, బరీర్ గ్రౌండ్ లో అంతా ఉన్నదంతా శ్వాస లేదు, గాఢ నిద్రలో అందరూ ఉన్నారు, మీరు ఉన్నారు, కానీ మీరు ఉన్నారన్న సంగతి మీకు తెలియటం లేదు. పైగా సుఖంగా ఉన్నారు, కానీ సుఖంగా ఉన్నారని మీకు తెలియటం లేదు. ఉన్నారు, గాఢ నిద్రలో ఉన్నారు, సుఖంగా ఉన్నారు. జాగ్రత్త అవస్థలో మనం ఉన్నాం, జాగ్రత్త అవస్థలో మనం అందరం ఉన్నాం, ఉన్నామని తెలుస్తాం, కానీ సుఖంగా లేదు, ఎవరో సుఖంగా లేదు. ఒక ఆ రోజుల్లో నిజాన్ని ఎవరైతే సాక్షాత్కారం చేసుకున్నాడో వాడు అక్కడే సుఖి సృష్టిలో, లోకంలో వాడు అక్కడే సుఖి. ఇంకేదే వాడు అక్కడే ఈశ్వర స్వరూపాన్ని పొందుతాడు, ఈశ్వర భావం నాడు అక్కడే పొందుతాడు. ఈ ప్రపంచంలో జ్ఞాని ఒక్కడ మాత్రమే సుఖి. ఈ సంతోషం లేరు, సుఖం లేరు, ఈ గంటలో సుఖం ఉండొచ్చు, మళ్ళీ ఏదో డిప్రెషన్ వస్తుంది. గాఢ నిద్రలో మనం సుఖంగా ఉన్నాం, కానీ ఎరుక లేదు, ఉన్నామని తెలియటం లేదు. జాగ్రత్త అవస్థలో ఎరుక ఉంది, కానీ సుఖంగా లేము, శాంతిగా లేము. జాగ్రత్త వ్యవస్థలో ఎరుక ఉంది, గాఢ నిద్రలో సుఖం ఉంది. సుఖం ఉన్న చోట ఎరుక లేదు, ఎరుక ఉన్న చోట సుఖము లేదు. గాఢ నిద్రలో ఉన్న సుఖము, జాగ్రత్త వ్యవస్థలో ఉన్న ఎరుక సైమల్టేనియస్గా ఒకేసారి మీకు అనుభవంలోకి వస్తే అదే లిబరేషన్. ఆ స్థితిని పొందినప్పుడు మరణానంతర జీవితంలో నీకు అసలు ప్రయాణమే ఉండదు, నువ్వు అంతటా నిండి ఉంటావు, నువ్వు లేని చోటు అంటూ ఉండదు. మానవుడికి ఒకటి మీరు గుర్తుపెట్టుకుని, ప్రతి స్టేజ్లోనే శాంతి కావాలి. ముసలితనంలో శాంతి కావాలి, వయసులో ఉన్నప్పుడు శాంతి కావాలి, బాల్యంలో ఉన్నప్పుడు శాంతి కావాలి. మాకు ముసలితనం వచ్చేసినట్టే మాకు శాంతి అక్కర్లేదని ఎవరైనా చెప్తారండి? బాధ్యతను విడిచిపెట్టేసిన తర్వాత కూడా శాంతి ఉండాలి. ప్రతి స్టేజ్లో వాడి బాల్య దశ మొదలు వృద్ధాప్యం వరకు వాడికి ప్రతి స్టేజ్లో కూడా వాడికి శాంతి అవసరం. కొంతమంది బాగా ఓల్డ్ పీపుల్ కూడా అంతా ఉంటారు, మమ్మల్ని శాంతిగా బతకనే ఉండాలి. ఇంకా ఆ స్టేజ్లో కూడా రేపు శరీరం విడిచిపెట్టేవాడు కూడా వాడికి కూడా శాంతి అవసరమే. ప్రతి స్టేజ్లో కూడా శాంతి అవసరమే. మనం హృదయంలో శాంతిని కాపాడుకుంటే ప్రారంభాన్ని చేరిగ్గా భరించవచ్చు. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. మనకి లైఫ్లో అప్స్ డౌన్స్ ఉంటాయి. మానవుడు తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన మొదలు శ్మశానానికి వెళ్లే వరకు ఎవరి జీవితం యూనిఫారంగా వెళ్ళదు. ప్రతి శరీరానికి ప్రారంభం ఉంటుంది. లోపల చైతన్యానికి ప్రారంభం ఏమీ లేదు, కానీ ప్రతి శరీరానికి ప్రారంభం ఉంటుంది. లోపల శాంతిని కాపాడుకుంటే ప్రారంభం మీకు అనుకూలంగా ఉన్నా, ప్రారంభం మీకు ప్రతికూలంగా ఉన్నా, రోజులు సుఖంగా వెళ్ళిపోతాయి. నీ దేహ ప్రారంభం ఎలా ఉన్నా, అంటే పరిస్థితి మీకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, లోపల శాంతిని కాపాడుకోవటం వల్ల కొత్త వాసనలు రావు, కొత్త సంస్కారాలు రావు. పాత వాసన ఉంటే, పాత సంస్కారం ఉంటే డస్ట్ అంతా పోతుంది. ఇది జీవిత సూత్రం. కొంతమంది సక్సెస్లోనే ఫెయిల్యూర్లోనే సమానంగా ఉంటారు. ఈ దేహ ప్రారంభాన్ని బట్టి ఏదో వృత్తిలో ఉంటావు నువ్వు. అది దేహానికే పరిమితం. ఆ వృత్తి అనేది పొట్టుంది కాబట్టి ఏదో వృత్తిలో ఉంటావు, దానికి ఇబ్బంది లేదు. కానీ నువ్వు అహమృత్యం నుంచి బయటికి రావడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. కానీ పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగానూ శాంతిని మటుకు పాడు చేసుకోవద్దు. శాంతిని కాపాడుకుంటున్నారనుకోండి, మీలో ఉన్న లోపాలన్నీ కూడా కాలి బూడిదైపోతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. పునర్జన్మ కారణాలు ఉన్నాయనుకోండి, అవి కూడా కాలి బూడిదైపోతాయి. ఆ శాంతి డిస్ట్రాయర్ ఆఫ్ ఆల్ థింగ్స్, ఆల్ డిఫెక్ట్స్, ఆల్ మైనస్ పాయింట్స్. ఆ శాంతికే నేను సాధు సంరక్షణ చేయమంటున్నాం. నీలో శాంతి ఉంటే ఇతరులకు ఇవ్వగలవు శాంతి, నీలో సుఖం ఉంటే నువ్వు ఇతరులకు సుఖాన్ని ఇవ్వగలవు. గురువుతో అనుబంధం. గురువు అంటే దేహం కాదు, గురువు అంటే చైతన్యము, గురువు అంటే ఆత్మ, గురువు అంటే బ్రహ్మము, గురువు అంటే సత్యము. గురువు అంటే కేవలం రూపానికి నామానికి పరిమితం చేయక్కర్లేదు గురువుని. అంటే శరీరం మరణించినప్పుడు మాకు బంధువులతోటి, స్నేహితులతోటి, విరోధులతోటి, పరిసరాలతోటి, అన్నిటితోటి సంబంధాలు తెగిపోతాయి. కానీ గురువుతో మటుకు సంబంధం ఇది తెగదు. గురువు నేను వెంటాడుతూనే ఉంటాడు జన్మజన్మలకి. గురువు అడ్రస్ నీకు తెలియకపోయినా నీ అడ్రస్ గురువుకి తెలుస్తూనే ఉంటుంది. అంటే ఎక్కడో తరంతరవాణి చేసే వరకు, ఆ రియలైజేషన్ వచ్చే వరకు నేను వెంటాడుతూనే ఉంటాడు. నీ కూడ వస్తాడు, నేను ఆకర్షించుకుంటాడు, ఆయన నేను ఆకర్షించుకుంటాడు. నీకు రియలైజేషన్ వచ్చే వరకు నేను టీచ్ చేస్తూ ఉంటాడు. నీ మనసులో వంకడు అంటే ఆ నిదానం చేస్తాడు. నీ మనసులో ఏదైనా వంకడు ఉన్నాయనుకో, వంకడు ఆ వంకడు ఉన్నాయని విమర్శించాడు గురువు, ఆ వంకడిని తీస్తాడు వాడు గురువు. అంటే గురువుతో సంబంధం నీకు రియలైజేషన్ వచ్చే వరకు గురువుతో సంబంధం ఉంటూనే ఉంటుంది. అంటే గురువుతోటి, ఈశ్వరుడితోటి మానసికమైన అనుబంధం నేను విడిచిపెట్టద్దు. మెంటల్ కాంటాక్ట్ అలా పెంచుకోను. కొంతమంది సూది చేసి పని చేస్తారు, కానీ దారం చేసి పని చేయరు. ఎక్కడికప్పుడు గుచ్చుకుంటూ వెళ్ళిపోతారు. వాడిని లిటిగేషన్ అంటూ ఉంటారు. కొంతమందికి ఎవరికైనా ఇద్దరికి అభిప్రాయ భేదాలు ఉంటే అర్థం చేసుకుని అది సరిచేయడానికి చూస్తారు కదా, వాళ్ళు కూడా ఈశ్వర అనుగ్రహానికి పాత్రలు అవుతారు. వాడు బైబిల్లో చెప్తాడు కొండ మీద ప్రసంగంలో, సమాధాన పరిచేవారు ధన్యులు, వారు దేవుని చూచేదారు. బైబిల్లో ఏమని చెప్పాడంటే, నువ్వు ఇద్దరికి ఏదైనా అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు, డిఫరెన్సెస్ ఉన్నప్పుడు, వాళ్ళ అవగాహనకు నువ్వు కృషి చేస్తే, వాళ్ళ అభిప్రాయ భేదాలు పెంచకుండా, వాళ్ళని దూరం మానసికంగా దూరం చేయకుండా, వాళ్ళు ఎక్కడైతే డిఫర్ అవుతున్నారో వాళ్ళని ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే నువ్వు చేయగలిగితే, అప్పుడు కూడా నువ్వు ఈశ్వర అనుగ్రహానికి పాత్రుడవుతావు. స్వర్గరాజ్యానికి నీ అధిపతిని చేస్తాడు. అది కూడా నీ సాధనలో ఒక భాగం. ఇది ముఖ్యం, ఇది ముఖ్యం. హైయెస్ట్ రియలైజేషన్ ఇక్కడ ఉంది, స్టేట్ ఆఫ్ హైయెస్ట్ రియలైజేషన్. మౌనం అన్నిటికంటే ముఖ్యమైనది. ఈ మహిమలు, ఈ గొప్పలు, తక్కువలు, ఎక్కువలు. మా దేవుని చూశాము, రాముని చూశాము, కృష్ణుని చూశాము. రాముడు మాకు వరం ఇచ్చాడు, కృష్ణుని మాకు వరం ఇచ్చాడు. రాముడితో మాట్లాడాము, కృష్ణుడితో మాట్లాడి ఇవన్నీ చెప్తారు. జ్ఞాన బలం ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఆ ట్రూత్ రియలైజేషన్కి ముందు, ఇవన్నీ సెకండరీ, ఇవన్నీ రెండో పక్షం. హైయెస్ట్ రియలైజేషన్ ఇక్కడ ఉంది, స్టేట్ ఆఫ్ హైయెస్ట్ రియలైజేషన్. లేదా నాకు దేవుడు దర్శించాడు, నాకు దేవుడిని చూశాను అనేది కనిపించాడు, ఆయన నాకేదో మాట్లాడాయి, నిజమంది వచ్చాయి, అన్ని వ్యవహారిక సత్యాలే. అన్ని కూడా రియలైజేషన్తో పోల్చుకుంటే అది సెకండరీ. తర్వాత ఇంకోటి, మనం రాముణ్ణి ఆరాధిస్తే రాముణ్ణి నిరంతరం స్మరించుకుంటున్నాం అనుకోండి, రాముడి గుణాలన్నీ మనకు వచ్చేస్తాయి. అలాగే రావణాసుడిని అస్మాన తలపెట్టుకుంటున్నాం అనుకోండి, ఆ రావణాసుడి గుణాలన్నీ వచ్చేస్తాయి. ఆ సత్పురుషుని నిరంతరం కాన్స్టాంట్ గా సత్పురుషుని నిరంబరంలో పెట్టుకున్నాం అనుకోండి, ఆ సౌహృదయం మనకు వచ్చేస్తుంది. అలాగే పరమాత్మ నిరంతరం ధ్యానం చేస్తున్నాం అనుకోండి, మనసు అహంకారం మనసు దానంతటి కిందకి దారిపోతుంది, కురుపు తగ్గిపోయినంత తెచ్చే విధంగా అయితే రాలిపోతుందో, నిరంతరము పరమాత్మ రిమెంబరెన్స్ లో అలాగే దాన్ని ఎప్పుడు రిమెంబరెన్స్ లో ఉంచుకోవటం వల్ల లోపల మనకి ఈగో సెన్స్, ఆ ఈగో సెన్స్ లోంచి ఇచ్చే యాక్టివిటీ అన్ని రాలిపో మనకి తెలియకుండా అన్ని రాలిపోతాయి. ప్రత్యేకంగా పెద్ద ప్రయత్నం చేయక్కర్లేదు. ఏంటి ఈ మనసు గారు ఏమయ్యారు, ఈ మనసు గారు మనం చాలా కాలం పీడించారు, చాలా ఇబ్బందులు పెట్టారు, చాలా దుఃఖం పెట్టారు, ఈ అహంకారం కూడా అనేది జన్మ నుంచి బాధపడుతున్నా, ఈయన ఎప్పుడు జారిపోయారు మనకు ధరించడం లేదంటే అప్పుడే మనకు మోక్షం వచ్చేసింది, మీకు ఎప్పుడు వస్తున్నా అనుకున్న రిమెంబరెన్స్ గాడ్ రిమెంబరెన్స్ లో అంత శక్తి ఉంటుందండి. అంటే మీరు నిరంతరము దాన్ని ధ్యానించడం వల్ల, ఆ నామాన్ని మీరు జపించడం వల్ల మీరు తెలియకుండా మీరు పరమ పవిత్రులు అవుతారు. అంటే మీకు ఎప్పుడు తత్వం తెలుస్తుందంటే, ఎప్పుడు మీకు చిత్తం శుద్ధి అయినప్పుడు, మనస్సు శుద్ధి అయినప్పుడు, ఆ లోపలికి ఆ మోక్షం అనే హృదయంలోకి, అంటే ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో ఆయన నివాసంలోకి వెళ్ళటానికి చిత్తశుద్ధి అనే గేట్లోంచే వెళ్ళాలి. ఈ ప్రపంచంలో సంపదంతా మనం ఎక్వైరీ చేసామనుకోండి, వరల్డ్ ఎంత అయితే వెళ్తుందో అంత ఎక్వైరీ చేసామనుకోండి, చిత్తశుద్ధి లేదనుకోండి, ఒకటి లేని సోనాలు. మనం చేసే ప్రయత్నాలు, మన శ్రవణాలు, మన మననాలు, ఈ లేకపోతే ధ్యానం చేయటం, జపాలు, ఇవన్నీ కూడా ఎందుకు మనం చేస్తామంటే చిత్తశుద్ధి కోసం. ఎప్పుడు వాడి బాధలో వాడి బాధల్లో వాడు ఉంటున్నాడు అనుకోండి, ఎప్పుడు వాడి ఇబ్బందుల్లో వాడే ఉంటున్నాడు అనుకోండి, వాడి దేవుని ఎలా స్మరిస్తాడు? దేవుని స్మరించడానికి అవకాశం లేదు. కానీ ఇంకోటి దేవుని స్మరించడం వల్ల రిగ్రెట్స్ తగ్గుతాయి, ఆ డొమెస్టిక్ డిఫికల్టీస్ పరచబడతాయి, దాటిని రిమెంబరెన్స్ లేదు. తర్వాత దానికి గైడెన్స్ వస్తుంది, ఆ డిఫికల్టీస్ నుంచి ఎలా బయటపడాలో, లోపల నుంచి కంట్రోలర్ లోపల ఉన్నాడు కదా, గాడ్ లోపల ఉన్నాడు, అక్కడి నుంచి గైడెన్స్ వస్తుంది. కొంతమంది ఎప్పుడు చూసినా ఐఎమ్ వెరీ బిజీ, ఐఎమ్ వెరీ బిజీ అంటారు. గాంధీ గారు అంత బిజీగా ఉండే ఆయన ఎప్పుడు భగవద్గీత చదవటం మానేరు. మీరు ఎప్పుడన్నా భగవద్గీత చదువుతున్నారంటే భగవద్గీత చదవడానికి నాకు టైం ఎక్కడ ఉందంటారు, టైం మేనేజ్మెంట్ చేస్తారు కాదు. గాంధీ గారి కంటే బిజీ కాదు కదా మనం, గాంధీ గారి కంటే పెద్ద సర్ఫరెన్స్ వర్క్ మనం ఏ వర్క్ ఏం చేసి ఆయనకంటే ఎక్కువ మనం ఏం పని చేయలేదు. అంటే మనకి టైం మేనేజ్మెంట్ చేత కాదు. గాంధీ గారు ఎంత బిజీగానే కనీసం ఒక అధ్యాయం భగవద్గీతలో చదివిపోవాలి. కానీ అసలు మనకు లోపల శ్రద్ధ ఉండాలి, కానీ జ్ఞానం వచ్చేస్తుంది. ఏదో వంపులు పెట్టుకుంటాం, మాకు టైం లేదు, మాకు టైం లేదు, మాకు టైం లేదని. గాంధీ గారు నిజంగా బిజీగా ఉన్నారనుకోండి, ఒక రోజుని ఆయన పూలం ఈ పండు పుడక పెట్టి పళ్ళు తొంకెళ్ళినప్పుడు చదవలసిన అధ్యాయం చదువుకునేవాడు, చదివేసుకునేవాడు. ఈ పళ్ళు తొంకిన టైం మేనేజ్మెంట్ అంటారు. సైలెన్స్ పరిపూర్ణమైన ఉపదేశం. నీకు అర్థం చేసుకునే శక్తి ఉండొచ్చు లేకపోవచ్చు, ఎంతో పురోగతి మించిన వాడు కానీ ఆ సైలెన్స్ని పట్టుకోలేదు. ఎవాల్వ్డ్ సోల్ కానీ ఆ సైలెన్స్ మౌనంలోంచి వచ్చే శక్తిని వాడు పట్టుకోలేడు. అందుకే వాడు మాట చెప్తున్నారు, లేదా మాటలతో పని లేదు అంటే ఇక్కడ చెప్తున్నారు. అంటే పవిత్రులు, పరమ పవిత్రులు, ఎవాల్వ్డ్ సోల్స్, అడ్వాన్స్డ్ సోల్స్, ఈ ప్రకృతిని దాటిన వాళ్ళు, నేచర్ని దాటిన వాళ్ళు, ఈ గుణాలని, ఈ పంచభూతాలని, తర్వాత ఈ అవస్థలు అన్నిటిని దాటినవాడు, ఈ మాయ సంబంధం తెంచుకున్నవాడు, మాయతో అనుభవం తెంచుకున్నవాడు, అజ్ఞానంతో అనుభవం ఎవరైతే తెంచుకున్నాడో వాడి గురించి ఇక్కడ చెబుతున్నాడండి. ఎవరు రమణాచార్యుడు చెబుతున్నాడు, అరుణాచార్య రమణుడు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే ఈ విగ్రహాలు, మనం విగ్రహాలను పూజిస్తాం కదా, అవి చేయకూడదు అని చెప్పటం లేదా, ఈ విగ్రహాలు, ఈ నదులు మొలగటాలు, ఈ తీర్థ స్నానాలు, ఇవన్నీ కూడా పరమ పవిత్రుడు చూపుతోడు సరే కాదు. ఇవన్నీ సెకండరీ. ఒక రిలీజియస్ సోళ్ళు, ఒక ట్రూత్ సోళ్ళు, ఒక పెర్ఫెక్ట్ సోళ్ళు, ఒక గ్లాన్స్ సరిపోతున్నాయి అని ప్యూరిఫై అవుతాను. ఈ విగ్రహాన్ని ఆరాధిస్తావు, ఎంతో మంది పవిత్రుడు అవుతావు, కానీ ఎంతకంటే కూడా రిలీజియన్ సోల్ యొక్క లుక్స్ నేను ఎంతో పరమ పవిత్రమే చేస్తాయి. ఎంతకంటే శక్తివంతమైనది, బలీయమైనది, నీలోనటువంటి అజ్ఞానం అనే చీకటిని చీలుస్తున్నది. ఇంజక్షన్ చేసినట్టు వ్యాధిని ట్యాబ్లెట్ చేయలేదు, ట్యాబ్లెట్ కూడా పనిచేస్తుంది. ఒక మనిషి యొక్క, ఒక మహాత్ముడి యొక్క, ఒక మహానుభావుడి యొక్క, సత్యసాక్షాత్కారం పొందిన వాడి యొక్క చూపు ముందు ఇవన్నీ సమానం కాదు. అంచేత ఆ పరిశుద్ధుడి యొక్క చూపు నేను పరమ పవిత్రం చేస్తుంది. నేను గోల్ జ్ఞానం, ఏ జ్ఞానం? ఆత్మజ్ఞానం, సత్యజ్ఞానం. మనస్సు అడిగిన చోట సత్యజ్ఞానం వస్తున్నట్లే మనస్సు ఎక్వైర్ చేసింది విద్యా జ్ఞానం అంటాడు. అంతే ప్రహ్లాదుడు చెప్తాడు, చదువు వలను చదువు వలను చదువు వలను చదువు వలను సాగుళ్ళే నేను చదువు చదువు వలడే. అంటే మనం చదువుకునే చదువులన్నీ పట్టెళ్తలేదు, మన చదువులు అంటే మన పట్టెళ్ళిపోతున్నాయి చదువుల వల్ల. కానీ ఈ చదువుల వల్ల సాగులేని స్థితి రాదు. ఆచార్యుడు చెప్తున్నాడు ఆ సాగులేని స్థితి నీకు ఎలాగ వస్తుందంటే, వాళ్ళను చూడటం వల్ల నువ్వు ప్రభావితం, వాళ్ళు దర్శించడం వల్ల నువ్వు ప్రభావితం అవుతావు. ఏంటి వాళ్ళేదో తెలుసుకున్నారు, అది మనం కూడా తెలుసుకోవాలి. వాళ్ళేదో పొందారు, మనం కూడా పొందాలి. అది లోపల ఇంకొక ఇన్స్పిరేషన్, డాస్పిరేషన్ నీకు వస్తుంది. ఇదే దర్శించడం మాత్రం చేత వాడు నీతో మాట్లాడక్కర్లేదు, దర్శించినంత మాత్రం చేత. గౌతమ బుద్ధుడు టీచింగ్తో సంబంధం లేకుండా ఆయన ముఖాన్ని తీసి ఒక 100 మంది రియలైజ్ చేసి ఒకసారి ఆ ముఖం ఉన్న ప్రసన్నత, ఆ గంభీరత, ఆ సమగ్రత, ఆ బ్యాలెన్స్డ్ బ్రెయిన్, అది అగ్నివయ్యా. వాళ్ళు అగ్నిభక్తం వాళ్ళు. అంటే వాళ్ళ జ్ఞానాగ్ని ఏం చేస్తుందంటే మీలో ఉన్న అజ్ఞానానికి నిప్పు పెడుతుంది. వాళ్ళు దర్శించిన మార్గం చేత నీలో ఉన్న అజ్ఞానానికి నిప్పు పెడుతుంది. అజ్ఞానం కారటానికి చాలా టైం పట్టచ్చు. ముందు కారకం ప్రారంభమవుతున్నారు మహాత్ముల దర్శనం వల్ల. ఏం టీచింగ్లో చూడరు మహాత్ముల సత్సంగం వల్ల. అది అక్కడ మానసిక వాతావరణమే డిఫరెంట్గా ఉంటుంది. అది డిఫరెంట్, అది ఎలా ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ సన్నిధానం వేరు, వాళ్ళ దగ్గర పనిచేసే వైబ్రేషన్స్ వేరు. వాళ్ళ కళల్లో శాంతి తాండవాడుతూ ఉంటుంది, కాంతి తాండవాడుతూ ఉంటుంది. వారి గురించి ఆయన సంతృప్తి పట్టడం అని చెబుతున్నారు, కానీ ఏదో మనం సరిగ్గా చెప్పలేకపోతున్నాం అనిపిస్తుందేమో మహర్షి గారికి. వారు చెప్తున్నారు హోలీ కంపెనీ గురించి, ఎవరు మహర్షి గారు చెప్తున్నారు, కానీ వినేవాళ్ళకి మనం న్యాయం చేయటం లేదని అనిపిస్తానేమని చెప్పి పొడిగిస్తున్నారు. వారి సమక్షంలో మీరు సాధన చేసినా మీరు చెయ్యకపోయినా, ఎఫర్ట్ చేసినా ఎఫర్ట్ చేయకపోయినా, వారి సమక్షంలో మీ వాసనలు అణుగుతాయి, మీ టెండెన్సీస్ అన్ని అణిగిపోతాయి. వాసనలు వారి సమక్షంలో అణిగిపోతాయి, అది నిశ్చలమవుతుంది, నిర్మలమవుతుంది. ఎప్పుడైతే మనస్సు అణిగిందో మీకు సమాధి స్థితి కలుగుతుంది. వారి ప్రజెన్స్ అటువంటిది, వారి కంపెనీ అటువంటి, హోలీ కంపెనీ అటువంటిది. అందుకే ఐన్స్టీన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఫిజిస్ట్, ఆయన చెప్తాడు సత్పురుషుడు సహవాసం కోసం అవసరమైతే భూమి అంచు దాకా ప్రయాణం చేయి. ఇప్పుడు మనం డబ్బు సంపాదించడానికి అమెరికా వెళ్తున్నాం. చమణ మహేష్ గారు ఇక్కడికి వచ్చిన వారు ఎవరు ఒట్టి చేతితో బయటకు వెళ్ళరు. నాస్తికులు ఆస్తికులు అవుతారు, ఆస్తికులు భక్తులు అవుతారు, భక్తులు జ్ఞానులు అవుతారు. ఎవరు ఒట్టి చేతితో బయటకు వెళ్ళరు. అంటే నీకు సరైన డైరెక్షన్ వస్తుంది, నిజమైన జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలగటమే కాదు, హృదయంలో ఉన్న వస్తువు గురించి టీచ్ చేయడమే కలగటం జ్ఞాని. అది అనుభవానికి వచ్చే వరకు నేను వెంటాడు కలగటం. నిజమైన గురువు మాటలు చెప్పి విడిచిపెట్టడు, నేను అనుగ్రహిస్తూ ఉంటాడు. టీచింగ్ ఒకటే కాదు, గొడవ పక్క నేను అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆ లోయలోకి హృదయంలోకి లోయల్లోకి వెళ్ళే వరకు నేను వెంటాడుతూనే ఉంటాడు. అదే పులి నోట్లో పడ్డ మాంసపు మొక్క. పులి నోట్లో పడ్డ మాంసపు మొక్క ఎవరైతే బయటకు రాదు, ఎవడైతే గురువు అనుగ్రహంలో పడ్డాడు, నీవు ఎవడైతే ఈశ్వరు అనుగ్రహంలోకి వచ్చాడో వాడు తరింపబడతాడు. కానీ వాడు ఎస్కేప్ అయ్యే అవకాశం లేదు. ఒక గురువు సమక్షంలో ఆ శాంతికి తాలూకు రుచి నీకు తెలుస్తుంది. దాని రవ్వంతా, ఆ ముళ్ళంతా, ఆ చింతాకంతా ఇంకొంత ప్రాక్టీస్ చేస్తే నీ సొంతం అయిపోతుంది. అంచేత నీకు మోక్షం కావాలంటే శరీరం చనిపోయే వరకు ఆగక్కర్లేదు. శరీరం ఉండగానే నీ ముక్తి స్థితిని, ఆ మోక్షానికి వాడిని గురువు తీసుకొస్తాడు. నీ శరీరం శవం అవ్వకముందే ఆ లోపల నీకు ఆ జీవన ముక్తి స్థితి, లోపల ముక్తులను చూసా ముక్తి నీకు అనుభవానికి విద్యం చేస్తాడు. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం. రాముడి శరీరం ఇప్పుడు లేదు, రాముడి యొక్క నామాన్ని ధ్యానించి స్మరించి అనేక మంది యోగ్యులయ్యారు, అర్హులయ్యారు, పరమార్థాన్ని పొందారు. వీటి నామాన్ని స్మరించి త్యాగరాజు వాళ్ళలా పొందిన వాళ్ళే. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం. దీన్నే నామ సిద్ధాంతం అంటారు. ఇది కూడా సిద్ధాంతమే. నామాన్ని పట్టుకుని తరించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు.
గాంధీ గారు అనేవారు ఆత్మారాముని పొందటానికి దశరథ కుమారుడు రాముని నేను సపోర్ట్గా పెట్టుకున్నా, ఐడియల్గా పెట్టుకున్నాను. కానీ పొందటం ఆత్మారాముని పొందాలి. ఆ రాముని పొందటానికి ఈ రాముణ్ణి ఆశ్రయిస్తున్నాను. ఈ రాముని ధ్యానం చేయటం వల్ల కళ్యాణ గుణాలన్నీ మనకు వస్తాయి. ఏది స్మరిస్తే అదే మనం అవుతాం.
శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓ శ్రీరామ జయ రామ జయ జయ రామ
ఒక్క మంచి గుణాన్ని మనం సంపాదిస్తే మిగతా మంచి గుణాలను సంపాదించక్కడ అది వచ్చేస్తుంది. కష్టపడి ఒక్క ఓని ఒక ఒక గ్రేట్ క్వాలిటీ ఒక గుడ్ క్వాలిటీ మనం సంపాదించామనుకోండి, మిగతా అన్ని గుణాలు అదే దాని అంటే ఒక్క గుణాలు సంపాదిస్తే మిగతా మంచి గుణాలను ఆ గుణం తీసుకొచ్చేస్తుంది. మొట్టమొదటి గుణం సంపాదించడమే కష్టం. ఈ మధ్యన ఒక అమ్మగారు అన్నారు, రాముడు ఒక మహారాజు కుమారుడు, ఇంకో మహారాజు కర్ణుడు, స్వయంగా లక్ష్మీదేవికి భర్త, ఆయన వినయంగా ఉన్నాడండి, నాకు వినయం రావటం లేదంటే భగవంతుడు కూడా మీకు కొన్ని శక్తులు ఇస్తాడు, రియలైజేషన్ ఇచ్చే ముందు ఆ శక్తిని మీరు ఇముడ్చుకోవాలి. ఇముడ్చుకోలేరనుకో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. ఒక భక్తుడు రమణ మహర్షి గారిని ఒక ప్రశ్న అడిగారు, రాముడికి జ్ఞానం ఉందా అని. రాముడికి జ్ఞానం ఉందా అని, రామా 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 అనుకుంటే మనకే జ్ఞానం వచ్చేస్తాంటే ఆయన జ్ఞానం లేకుండా ఎలా ఉంటాడు అయ్యా అన్నాడు. రామా రామా అనుకుంటా అంటే అనుకున్న వాళ్ళకే జ్ఞానం వస్తాంటే ఆయన జ్ఞానం లేకుండా ఎలా ఉంటాడు. కొంతమంది ఇతరులు పలకరిస్తే కానీ ముందు మనం పలకరించాం. మన ముందు మనం మాట్లాడితే మన గర్వానికి ఏదైనా భంగం వస్తుంది. మనం గర్వం ఉన్నవాడికి ఎలాగని ఏదో రోజున గర్వభంగం తప్పదు. గర్వం లేని వాడికి గర్వభంగం ఉండదు అనుకోని, గర్వం ఉన్నవాడికి గర్వభంగం తప్పదు. కానీ కొంతమంది మనం ఎరుగు నాడు తెలిసిన వాడు కనిపించే ముందు మనం మాట్లాడడం వ్యక్తి సరిగ్గా ఉంటాం. వాడు మాట్లాడితే మనం మాట్లాడటం ఏం చేయాలి, ముందు మనం మాట్లాడేస్తే మన అహంకారాన్ని గాయించబడుతుంది. మనం రాముడు అలా కాదు, ఎవరైనా ఎదురు వేస్తే ముందు ఆయన దారి ఇచ్చేవాడు, ముందు ఆయన మాట్లాడేవాడు, ముందు ఆయనే పలకరించేవాడు. మనం ముందు పలకరించడం వ్యక్తి సరిగ్గా ఉంటాం. ముందు మన హృదయంలో నిండితనం లేదు, ఆ కంప్లీట్నెస్ మన హృదయంలో లేదు. ఆయన ముందు పలకరించేవాడు, దారిలో ఎవడని ఉద్దేశిస్తే ముందు ఆయన పక్కన తప్పుకునేవాడు. ఆయన చక్రవర్తి అయినప్పటికీ శ్రవణం చేయటం కూడా జ్ఞాన సముపార్జనలో ఒక భాగం. ఇల్లు కట్టాలనుకోండి, ఇటుకలు కావాలి, సిమెంట్ కావాలి, అన్నీ కావాలి కదా. అలా జ్ఞాన సముపార్జనకి ఆత్మజ్ఞానం ఆత్మానుభవం పొందటం కోసం ఆత్మ గురించి శ్రవణం విసుగు 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 అలాగే విసుగు లేకుండా వినాలి 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 విసుగు లేకుండా వినాలి. అలా శ్రవణం చేసి శ్రవణం చేసి మీకు ఇందులో నచ్చిన వాక్యాలు ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ ఇంటికి వెళ్ళిపోయి ధ్యానం చేయాలి వాక్యం మీద. మీరు వెంకటేశ్వర స్వామి ఎలా ధ్యానం చేస్తున్నారో, మీరు విన్న వాక్యాల మీద, మీ హృదయానికి హత్తుకున్న వాక్యాల మీద, ఈ వాక్యాల మీద ధ్యానం చేస్తే మన డే టు డే లైఫ్కి మనకు బాగా ఉపయోగపడుతున్నటువంటి వాక్యాల మీద ఇంటికి వెళ్ళి ధ్యానం చేయాలి. వాక్యం మీద ధ్యానం చేయాలి. వాక్యం కూడా దేవునితో సమానం. శ్రవణం చెయ్యాలి, ఇంటికి వెళ్ళి వాక్యం మీద ధ్యానం చేయాలి. ధ్యానం చేయగా చేయగా మీరు విన్న వాక్యం ఈ తలకాయలోంచి హృదయంలోకి వస్తుంది. మీరు ధ్యానం చేయగా చేయగా మీ శిరస్సులో ఉన్నదే మీ ఎక్కడ వస్తుంది, హృదయంలోకి వస్తుంది. హృదయంలోకి వచ్చాక ఆ వాక్యానికి తాలూకు అర్థం, ఆ వాక్యం తాలూకు ఎస్సెన్స్ మీకు సొంతం అవుతుంది. అది మీకు జ్ఞానాన్ని పట్టిస్తుంది. అయితే పూజకి పూజకి తలకాయకి పెద్ద పని చేయక్క పని చెప్పక్కర్లేదు. శ్రవణం చేసినప్పుడు మీ తలకాయ కూడా ఎంతో కొన్ని పని చెబుతూ ఉండాలి. ఇది కూడా జ్ఞాన యజ్ఞమే. ఇక్కడ మనం మాట్లాడుకున్నది కూడా జ్ఞాన యజ్ఞమే.
శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం
రామచంద్రమూర్తిని ఒక్కడనే మర్యాద దేవుడని పిలుస్తారు. ఈయన ఒక్కడే మర్యాద దేవుడు.
శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే
మీరు రాముడనే రేవులోంచి దిగినా పర్లేదు, కృష్ణుడనే రేవులోంచి దిగినా పర్లేదు, శివుడనే రేవులోంచి దిగినా పర్లేదు, జ్ఞానగంగని మట్టికి పొందండి.
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.